జై మహాకాల్. ఇది 28 సెప్టెంబర్ 2004 సాయంత్రం 4:30 గంటలకు సహ్యాద్రి దత్తాశ్రమంలో మాస్టర్ ఇచ్చిన లెక్చర్. జై గురుదేవ్.
దాని గురించి మనం చర్చించుకుంటూ 5 వాక్యాలను మనం నిరంతరం గుర్తుంచుకోవాలి అని చెప్పుకున్నాం. దేవ సంస్కృతికి ఈ 5 వాక్యాలు ఐదు కాళ్ళు ఉన్నటువంటి మంచం మీద లలితాదేవి కూర్చుని ఉంటుంది అని లలితా సహస్రనామం చూస్తాం. పంచప్రేతాభిషాయి ఈ భారతీయ సంస్కృతికి ఆధారమైనటువంటి ఆ 5 కాళ్ళు మొట్టమొదటిది ఏంటి అంటే మాతృదేవోభవ. ఈ మాతృదేవోభవ అన్న దాన్ని చాలా లోతుగా మనం అర్థం చేసుకుని ది వరల్డ్ మదర్ విశ్వమాత గాయత్రీదేవిని విశ్వమాతగా మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది ఆ మాతృసత్తా అంటే ఏమిటి అని. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి మొత్తము మాతృసత్తాయే అన్నది మనకి గుర్తుండదు. మన సంస్కృతి దాని మీద ఆధారపడి ఉంది. ఈనాడు మనం చదువుకునేటటువంటి విద్యలో సృజనాత్మకత అనేది పూర్తిగా మర్చిపోయాం మనం. బట్టి కొట్టడమే తప్ప సృజించటం అంటే అట్ట ఒక అతి చిన్న కణము నుంచి తల్లి గర్భంలో మొత్తం మన శరీరం రూపొందుతుంది. భగవత్ శక్తికి దేవాలయంగా ఏర్పడేటటువంటి ఈ శరీరము 2 చిన్న బిందువుల కలయికతో ఏర్పడేటటువంటి ఆ ఆశ్చర్యాన్ని మనం అర్థం చేసుకోం. పుట్టినరోజు నాడు ఆ ఆశ్చర్యాన్ని గుర్తు చేసుకోవాలి. అంతా జరుగుతూ ఉంది కనుక, అందరికీ అలాగే జరుగుతోంది కనుక అది వింత అని అనిపించటం లేదు. కానీ ఆశ్చర్యమే కదా, కంటికి కనిపించినటువంటి 2 అతి చిన్న కణాలతో ఇన్ని రకాలైనటువంటి శరీరాలు ఏర్పడుతున్నాయి. ఏర్పడటమే కాదు, మళ్లీ ఆ శరీరము అటువంటి శరీరాలు ఏర్పరచుకునేటటువంటి శక్తి కలిగి ఉంటుంది. అది మాతృసత్తా అంటే అది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అది అర్థం చేసుకోకుండా తల్లికి నమస్కారం పెడితే చాలు అనుకునేటటువంటి అతి దివ్యమైనటువంటి నిర్విచార స్థితిలో పడిపోయాం మనం. ఆ భావం అర్థమవుతుందో ఆ విద్య నేర్చుకోవాలి మనం. ఆ విద్యను నేర్పేటటువంటి గురువు యొక్క స్వరూపాన్ని గురువు బ్రహ్మ అంటాం. బ్రహ్మ అంటే సృజనాత్మకత, క్రియేటివిటీ, మాతృదేవోభవ. క్రియేటివిటీ గురించే మొత్తము మన ఆధ్యాత్మికత అన్నదానికి ప్రూఫ్ ఏంటి అంటే భాగవతంలో దేవహూతికి కపిలుడు తల్లి గర్భంలో పిండోత్పత్తి ఎలా జరుగుతుంది దగ్గర నుంచి పుట్టుక వరకు వివరణిస్తాడు. వీరబ్రహ్మం గారు కూడా ఆ విషయాన్ని చెప్తాడు. అంటే అసలు ఆధ్యాత్మికత మొత్తము కూడా ఈ ప్రకృతి యొక్క మాతృశక్తి గురించి చెప్పటమే. అందుకే గురుదేవులు కూడా దాన్ని గాయత్రి మాతగా అభివర్ణించారు, ప్రాణాలను రక్షించేటటువంటి మాతగా. ఇది భారతీయ దేవ సంస్కృతికి ఆధారభూతమైనటువంటి విద్య. అది ఈనాడు కొంతమంది డాక్టర్స్కి వాళ్లకు కూడా అది ఎలా జరుగుతుందో తెలుసు, కానీ ఎందుకు జరుగుతుందో తెలియదు. ఎందుకు అలాగే జరుగుతుంది 9 నెలల లోపల 270 రోజులలో ఈ శరీర నిర్మాణం ఎలా జరుగుతుంది, వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. కానీ మన భారతీయ సంస్కృతి చాలా చెప్తుంది, చాలా చాలా చెప్తుంది. దాన్ని నేర్చుకోవాల్సినటువంటి, దాన్ని నేర్చుకోవాలి అనేటటువంటి తపన కలగజేసేటటువంటి, తపన కలిగిన తర్వాత దాన్ని నేర్చుకునేటటువంటి కేంద్రముగా ఇక్కడ మనం మలుచుకోవాలి. స్కూల్స్ లో అక్కడ ఏం చెప్పబడవు. అది అర్థం కాకుండా ఆధ్యాత్మికత అర్థం కాదు. గురువుగారు అయితే చాలా ముందుకు వెళ్ళిపోయి ప్రతిరోజు కొత్త జన్మే అన్నారు. మరి వాళ్ళ విజయశ్రీ గారు కొత్త జన్మ ఎత్తారు, చేయించుకుందామా? సంస్కారం చేయించావా లేదా? రెడీగా ఉన్నాయా అన్ని? రైట్, రెడీ చేశారు కదా. అంచేత కొత్త జన్మ యొక్క పద్ధతి ఎలా ఉంటుంది అనేది నేర్చుకోండి. ఇప్పుడు మీరు మాతృదేవో భవ అనేటటువంటి పదానికి ఈ జన్మదిన సంస్కారం ఒక ఉదాహరణ. మొదలెట్టండి, నేను మొదలెడుతూ ఉంటే నేను చెప్తూ ఉంటా. అటు తిరిగి కూర్చోవాలా అందరూ? మీరు అటు తిరిగి కూర్చోండి, కూర్చున్న చూపిస్తే అటు తిరిగి కనిపిస్తుందా? కనిపించదు. ఆ జన్మదిన సంస్కారం బుక్ ఇలా అందుకోండి నాకు. సరే, నా వైపే తిరిగి కూర్చోండి. ఎందుకు గొడవ? వీళ్ళ వాళ్ళ ఎవరు అనేది ముందుకు ఎవరు వద్దు, మనమే. ఇక్కడ 5 రంగులతో బియ్యాన్ని మనం అలంకరిస్తాం. ఇక్కడ వచ్చామా? ఇక్కడికి వచ్చే పీట ఏదైనా స్టూల్ ఉంది, ఆ స్టూల్ తెండి బెస్ట్. కుర్చీ వద్దు, స్టూల్ కింద వచ్చాను. రైట్, రైట్. మీరు దుప్పటి ఏదైనా ఇచ్చేయండి, అందంగా అందంగా దుప్పటి ఏదైనా. మీరు మీ జన్మదిన సంస్కారాలు ప్రతిరోజు ఇలాగే చేసుకోవాలి. ప్రతిరోజు కాకపోతే కనీసము సంవత్సరానికి ఒకసారైనా మన ఇళ్లలో కాస్త మనది పెద్ద కుటుంబం అయితే ప్రతి నెల ఒక జన్మదిన సంస్కారం గ్యారంటీగా జరుగుతుంది. తాత ముత్తాతల దగ్గర నుంచి అప్పుడే పుట్టిన పిల్లల వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ అంటే నెలకి ఒకసారి బంధువుల్ని మిత్రుల్ని వాళ్ళని అందరినీ పిలిచి మనం గాయత్రి యజ్ఞం చేస్తాం. గాయత్రి యజ్ఞంలో ఉండేటటువంటి మొదటి తంతు అంతా కూడా మనకి తెలుసు కనుక ఇప్పుడు ఆ కర్మకాండ నేను చేయించటం లేదు. మొదటిది ఏంటి అంటే పవిత్ర పవిత్రవ సర్వావస్థాన్ గతిపివ యస్మరే పుండరీ కాక్షం సభాయాభ్యంతర స్థితి. రెండవది ఆచమనం, మూడవది ప్రాణాయామం, నాలుగోది శిఖావందనం, దాని తర్వాత న్యాసము. ఇవన్నీ మనం ఇన్నేళ్ళ ఇన్ని రోజులు బట్టి చెప్పుకుంటున్నాం కనుక ఆటోమేటిక్గా మనం ఆ మూడ్లోనే ఉన్నాం అన్నమాట. ఆ మూడ్లో ఉన్నాక ఇక్కడ పంచతత్వ పూజను అని చేస్తాం మనం. ఈ ప్లేట్లో ఐదు రంగులైనటువంటి అక్షింతలు పెట్టబడి ఉన్నాయి. అందులో పృథ్వీతత్వానికి సంబంధించేది పసుపు రంగు అటువైపుది, ఆకులు వేసి ఉన్నాయి. ఆ పసుపు రంగు ఇది ఉంచేట ఒక్కసారి మీరు కడు మూసుకుని పసుపు రంగుని ఊహించుకోండి, మీ చుట్టూరా కూడా పసుపు రంగు ఉన్నది అని. ఇది మీరు ప్రతిరోజు నిద్ర లేవగానే చేసుకోగలిగితే ప్రతిరోజు ఒక కొత్త జన్మకి కావలసినటువంటి ఆధారము నిర్మించుకోగలుగుతారు, వసతులు పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ప్రతిరోజు ఒక జీవితంలో సరిపడేది వేగము మీ జీవితంలో వస్తుంది. గురువుగారు ఏం చెప్పేవారు అంటే ఆయనకి ఒక రోజు ఈజ్ ఈక్వల్ టు ఐదు రోజులకు సమానం, అంత స్పీడ్గా జీవించారు ఆయన. స్పీడ్ అది తమాషా ఏంటి అంటే బాహ్య జగత్తులో అన్ని స్పీడ్ అందుకున్నాయి, కమ్యూనికేషన్స్ స్పీడ్ అందుకున్నాయి. ఈమెయిల్ అయితే ఇన్స్టంటేనియస్, మీరు ఇప్పుడు ఇక్కడ నొక్కి పంపించగానే ప్రపంచంలో ఏ మూలకైనా ఆ వార్త వెళ్ళిపోతుంది. ట్రాన్స్పోర్ట్స్ కూడా ఖచ్చితంగా స్పీడ్ అందుకున్నాయి, డౌట్ ఏం లేదు. ఒక పదేళ్ల కిందట ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థకి ఇప్పటికీ కనుక పోల్చి చూస్తే అన్ని వేగం అందుకుంటున్నాయి, కానీ మన జీవితంలో వేగము రావటం లేదు. అది నేర్చుకుందాం మనం. దేవ సంస్కృతి అంటే అర్థం అది, కాంతి వేగంతో జీవించగలిగేటటువంటి సంస్కృతి ఏర్పడినప్పుడు దాన్ని దేవ సంస్కృతి అంటాం. ఇంచేత అంటే ఐన్స్టీన్స్ థియరీ ప్రకారము కాంతి వేగంతో కనుక నువ్వు నడవగలిగితే కాలం ఉండదు, అమరత్వం వచ్చేస్తుంది, స్పీడ్. ప్రపంచం అటువైపుకే వెళ్తుంది కానీ మనకి స్పీడ్ ఏం రావటం లే. ఎక్కడున్నాము కొన్ని వేల సంవత్సరాల కిందట అక్కడే మన ఆలోచనలు ఆగిపోయి ఉన్నాయి. ఇంచేత ఈ పృథ్వీతత్వంలో మనకి కావలసినటువంటి వనరులన్నీ ఇచ్చేటటువంటి గుణము ఉన్నది. ఆ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గుణము అది. ఆ ఆకుపచ్చ రంగుని పూజ చేస్తాం మనం. ఆ ఆకుపచ్చ రంగు మీద ఒక చుక్క నీళ్లు వేయమా, పంచోపచార పూజ చేస్తాం, నీళ్లు వేస్తాం ఆకుపచ్చ రంగు మీద. పసుపచ్చ, కరెక్ట్ కరెక్ట్, పసుపచ్చ రంగు మీద నీళ్లు వేయండి, రైట్, పుష్పాలు పెట్టు. అగ్ని, అదే పెద్ద అగ్ని ఉంది వెలుగుతాం, చేత వేరే అగ్ని మనమే వెలిగించక్కర్లేదు. అగరత్తులు వెలుగుతున్నాయా? అగరత్తులు అక్కడ వెలిగించేసి పెట్టేయండి. దీన్ని పంచోపచార పూజ అంటాం. మీరు ఉపాసనా పద్ధతి పుస్తకం నిన్న తీసుకున్నారు, ఆ పుస్తకంలో ఉన్నటువంటి కాస్త ఆ పూజా విధానములో ఉన్నటువంటి ఆ మానసిక స్థితిని నేర్చుకోండి. ఇది సాధనే మీరు నేర్చుకుంటున్నారు. మొట్టమొదటి మనం నీటిని ఉపయోగిస్తున్నప్పుడు ఎప్పుడు నీటిని ఉపయోగిస్తున్నా, నీటిలో రెండు లక్షణాలు ఉన్నాయి. మురికిని పోగొడుతుంది, పవిత్రం చేస్తుంది. బట్టలు అవి ఉతకాలి అంటే ఎంత మీకు ఏరియాలు ఉన్నా, సర్ఫ్ ఉన్నా, అదన్నా ఉన్నా మట్టుమట్టు ఉండవలసింది. నీరు ఉంటే ఆ సర్ఫ్లు అవి పనిచేస్తాయి. పవిత్రత, నీటి యొక్క రెండవ లక్షణం ఏంటి అంటే శీతలత్వం. అంచేత కళ్ళు మూసుకుని మీరందరూ కూడా, తనది పుట్టినరోజు, తన పుట్టినరోజుతో పాటు మనం కూడా ఈ నిర్ణయాలు తీసుకుంటాం. తను ఏం నిర్ణయం తీసుకుంటోంది అంటే తన కళ్ళు మూసుకుని ఉన్నది కనుక తను ఏం చెప్తుందో మీకు తెలీదు, మాకు తెలుస్తుంది ఆవిడేం చెప్తుందో. అంచేత ఆవిడేం చెప్తోందంటే ఈరోజు నుంచి నేను ఎప్పుడూ నా మనస్సుని చల్లగా ఉంచుకుంటాను, ఉత్తేజితం అవ్వను, పవిత్రంగా ఉంచుకుంటాను, మాలిన్యాలను నాలోకి రానివ్వను. అది నీటిని ఉపయోగించుకునేటటువంటి విధానం. చేత మనం నీటిని ఉపయోగిస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు ఈ భావనలతో స్నానం చేయండి. పైనుంచి సబ్బు రాసుకుని పైన మురికి పోగొట్టుకుంటున్నాం, ఓకే, కానీ ఆ నీటిలోనే రెండు రకాలైనటువంటి శుద్ధిధారలు ఉంటాయి. ఒకటి హవ్యవాహ, రెండోది కవ్యవాహ అని. అవి పనిచేస్తున్నాయి. కానీ అవి పనిచేస్తున్నాయనే భావనతో నా చిత్తంలోని, నా మనస్సులోని, నా బుద్ధిలోని, నా అహంకారంలోని, అంటే నా అంతఃకరణాలు పవిత్రమవుతున్నాయి, చల్లగా ఉంటున్నాయి. కూలెంట్స్ అంటాం, కారులో అవి చూసారా, మధ్య మధ్య అంబాసిడర్ కార్లు అవి పైకి ఎత్తించేస్తూ ఉంటారు వాళ్ళు, రేడియేటర్లో నీళ్లు పోస్తూ ఉంటారు, వేడెక్కిపోయి ఉంటాయి. అలాగా ఆ నీళ్లు ఎప్పుడైతే మన మీద పడుతున్నాయో ఆ శీతలత్వము, ఆ ప్రశాంతత నా జీవితంలోకి వస్తోంది. ఈ సంవత్సరం అంతా కూడా నేను ఈ లక్షణాలను గుర్తుంచుకుంటాను అని పుట్టినరోజు సంస్కారం నాడు తను నిర్ణయించుకుంటోంది. దాని తర్వాత ఎరుపు రంగుకి వెళ్ళమ్మా అగ్ని, మళ్ళీ నీళ్ళు వేస్తాం అక్కడ, మళ్ళీ పంచోపచార పూజ చేద్దాం, మళ్ళీ పుష్పాలు పెడతాం అక్కడ, మళ్ళీ అగరవతి వెలిగిస్తాం, మళ్ళీ దీపాన్ని చూపిస్తాం. ప్రతిదానికి పంచోపచార పూజ చేసుకుంటూ ఉంటాం. ఆ పంచోపచార పూజ యొక్క ఊహల గురించి నేను చెప్తున్నాను, మీ మానసిక స్థితి ఎలా ఉండాలి అని. ఇందాక నీటి ద్వారా మనం ఏం పొందాం? శీతలత్వము, పవిత్రత. నీటికి ఇంకొక లక్షణం ఉంది. నీటిని కనుక ఏదైనా విత్తనానికి అందజేస్తే అంకురిస్తుంది ఆ విత్తనం. నీరు లేకపోతే పృథ్వీలో పెట్టామే, ఎండిపోయింది, ఒక చుక్క కూడా నీరు మనం వేయలేదు, ఏమవుతుంది? అంకురించాం. అంతేత నీటి యొక్క లక్షణం ఏంటి? అది ఏ దానికి సంపర్కంలో వస్తుందో దాంట్లో ఉన్న లక్షణాలని అంకురింపజేస్తుంది. అంతేత మనము కూడా, మన శరీరాలన్నీ కూడా భగవంతుని యొక్క బీజ స్వరూపాలే అని ఋషులు మనకి చెప్తున్నారు. ప్రతి వ్యక్తి కూడా దివ్యాత్మ స్వరూపుడే. తేడా ఏంటి అంటే, మహాత్ములు వృక్షాకృతిని పొందినటువంటి మహాత్ములు, మనము బీజాకృతిలో ఉన్నటువంటి మహాత్ములం. మనము మహాత్ములమే, కానీ బీజానికి ఎంత శక్తి ఉంటుంది? కానీ అదే మహావృక్షంగా మారిపోతే అనేక మందికి అదే నీడ ఇవ్వగలుగుతుంది. కనుక మనం ఎవరి సంపర్కంలోకి వెళ్తామో వాడిలో ఉన్నటువంటి మంచి సంస్కారాలను ప్రోధి చేస్తాము, చెడు సంస్కారాలను ప్రోధి చెయ్యను అని కూడా ఒక నియమం మనం పెట్టుకోవాలి. ఎవరితో మనం మాట్లాడుతున్నా, మనం ఎక్కడున్నా కూడా ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి మంచి సంస్కారాలను నేను గుర్తించి ఆ సంస్కారాలను ప్రోధి చేస్తాను. ఆ సంస్కారాలను ప్రోధి చేయటానికి కావలసినటువంటి విద్యే శక్తికర జాగరణ విద్య. అది మనం తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు జన్మదిన సంస్కారంలో ఏం పూర్తి చేసుకున్నాం? మనం హృదయతత్వాన్ని పూర్తి చేసుకున్నాం, ఇప్పుడు అగ్నితత్వానికి వచ్చాం. అగ్ని యొక్క లక్షణం ఏమిటి? ఎప్పుడూ తన వేడిని కోల్పోదు. వేడిని కోల్పోతే నిప్పు లేదంటాం. అగ్ని ఉంది అంటే గ్యారంటీ ఏంటి అంటే వేడి ఉన్నట్టు లెక్క. అలాగే ఉత్సాహాన్ని మనం ఎప్పుడూ కోల్పోకూడదు. మనం ఎంత తొందరగా నిరుత్సాహపడిపోతామంటే, మీరు చెప్పారా మాస్టర్ అయితే మనం చేసేద్దాం, ప్రపంచాన్ని ఊపేద్దాం అంటారు. ఊపేద్దాం అని అక్కడ మెట్లు దిగుతూ ఉంటారు, ఊపాగిపోతుంది. అగ్ని, అగ్ని లేదు, అగ్ని సంపర్కము అది. సీతాదేవిని పరీక్షించటానికి అగ్నిలో ప్రవేశించమని లేదు. మనం భలే చిత్రంగా కథల్ని, గురువుల యొక్క సంఘటనని సర్వనాశనం చేసి జాతిలో ఉంటే ఎంత శక్తివంతుడైనా ఏమవుతుంది? అగ్ని తగ్గుతుంది. మరి మళ్ళా ఉత్సాహాన్ని పుంజుకోవాలి, దానికి అగ్నిని ప్రవేశించమన్నాడు. మనం చెప్పేగా నో కథ ఎప్పుడు గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడూ కరెక్ట్ లైన్లో పడతారు. మీరు మనం వింటున్నటువంటిది అన్ని నోలే, నో అంటే తప్పులే. కానీ దాన్ని ఎలా మార్చుకోవాలి? నైట్రస్ ఆక్సైడ్గా మార్చుకోవాలి. అప్పుడు మనకి దాని యొక్క విలువ తెలుస్తుంది. అగ్ని ఎప్పుడు మనం వెలిగించుకున్నా ఉత్సాహం పోగొట్టుకోము అని అర్థం. అందుకే ఏ సభ జరిగినా, ఏ మీటింగ్ జరిగినా ముందు అగ్ని ప్రజ్వలన చేయిస్తాం. బాబు, మేము ఉత్సాహంతో ఇది మొదలెట్టాము, చివరి వరకు ఆ ఉత్సాహాన్ని మేము ఉంచుకుంటాము అనేటటువంటిది ఇది. అంతేత విజయశ్రీ గారు ఏం నిర్ణయించుకుంటున్నారు అంటే, మేము ఈ సంవత్సరం లోపల అరవిందో యొక్క అంత లిటరేచర్ని నాతో తన మనసులో అనుకుంటోంది. నేను దాన్ని పైకి చెప్తున్నాను కదా. కానీ అది చేస్తున్నప్పుడు నా కుటుంబ బాధ్యతల్ని కానీ ఆ బాధ్యతల్ని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విస్మరించను. అంతేత మాస్టర్ చెప్పారు సింథసిస్ ఆఫ్ యోగా డివైన్ లైఫ్ గుర్తు చేస్తుండయా, అగ్ని బంధంలో ఉండాలి. అగ్ని కుండంలో ఉంటే యజ్ఞాగ్ని అవుతుంది, బయట ఉంటే పొడబాగ్నో ఏదో ప్రపంచం మండించే అగ్ని అవుతుంది కదా, కంట్రోల్ లేకపోతే. ఇంతటి యజ్ఞకుండంలో ఉన్నటువంటి అగ్నిగా మారుతాం. అగ్నికి ఉత్సాహమే కాకుండా ఇంకో లక్షణం ఉంది, అది ఎప్పుడు కూడా ఊర్ధ్వముఖంగానే ఉంటుంది. అగ్నిని మీరు ఎప్పుడూ కూడా అధోముఖం చేయలేరు. అగ్గిపుల్ల గీసి మీరు దాన్ని అగ్గిపుల్లని కింద ఉంచినా నిప్పు మాత్రం పైకి వస్తుంది. అంచేత ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఆదర్శం వైపుకే మనం వెళ్ళాలి తప్ప పరిస్థితుల వల్ల నేను అలా చేశాను అనేటటువంటి మాట మన నోట్ల నుంచి రాకూడదు. నేనేం చేసేది, నేను చాలా బాగానే ప్రయత్నం చేశాను కానీ పరిస్థితులు అలా ఉన్నాయి అనేటటువంటి మాట రానివ్వను అనేటటువంటి శక్తి అగ్ని మీకు ఇస్తుంది, మీరు తీసుకోవటం లేదు. అది అగ్ని ఉపాసన అంటే అర్థం ఆ శక్తి అగ్నిలో ఉంది, దాన్ని మీకు కంటి కనిపిస్తుంది కదా దాని లక్షణాలు. ఇంగోని ముట్టుకున్నారనుకో గులాబీ పువ్వు వాసన ఇస్తుంది మీకు కదా, వేద ఏం వాసన ఇస్తుంది? ఇంగో వాసన ఇస్తుంది. ఇంకా అగ్ని దగ్గర ఉన్నారనుకోండి ఆ అగ్ని వాసన మీకు వస్తుంది, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. కానీ మీరు ఏదో గ్లౌజ్ ఏదో వేసుకుని తొడుక్కుని ముట్టుకుని మళ్ళీ గ్లౌజ్ తీసారనుకోండి, మీరేం చేస్తున్నారు? అద్భుతమైన గ్లౌజ్ వేసేసుకున్నారు. మేము మాత్రం అగ్ని సంపర్కమే కాదు మహాగురువుల సంపర్కంలో ఉన్నా కూడా నన్ను మార్చలేవు, నన్ను మార్చలేవు. అంచేత ఆ అగ్ని సంపర్కంలోకి ఆ ఫీలింగ్, ఆదర్శం వైపు నిరంతర దృష్టి, నిరంతర ఉత్సాహము. ఇంకోటి ఏంటి, అగ్నిలో ఉన్నటువంటి లక్షణం ఏదైనా కూడా తన స్వరూపంగా మార్చేస్తుంది. ఆఖరికి ఇనువుని అందులో వేసేసిన ఓ లోహాన్ని అగ్ని సంపర్కంలో ఉన్నవరకు అది అగ్నిలాగే ఉంటుంది, ఎర్రబడిపోతుంది. అలాగా మన సంపర్కంలోకి వచ్చినటువంటి వాళ్ళు మన ఆదర్శాలకు అనుగుణ్యంగా మారాలి, కానీ వాళ్ళ ఆదర్శాలకు అనుగుణ్యంగా మనం మారిపోకూడదు. ఆ తప్పు జరుగుతుంది. దాన్ని మనం సొసైటీలో మేనర్స్ అని రకరకాలైనటువంటి పేరు చెప్తాం మనం, కానీ అది తప్పు. అది మనకి ఆ లక్షణం ఉండాలి. చాలామంది మంచివాళ్ళు మీరు చెడు వాళ్ళతో కలవకండి. ఎందుకు కలవకూడదు? మీరు పాడైపోతారు. ఇప్పుడు నాకు పెద్ద ప్రాబ్లం ఏమొస్తుంది అంటే నువ్వు మంచివాడు అవుతే అసలు వాడు ఎలా పాడు చేయగలడు నిన్ను? నిన్ను ఎప్పుడైనా ఎవడైనా ఎప్పుడు పాడు చేయగలడు? నీలో ఆ లక్షణం ఉంటే, సిగరెట్ తాగే అలవాటు ఉన్నవాడు అవుతే పక్కన ఎవడైనా సిగరెట్ తాగుతుంటే వాడికి కోరిక వస్తుంది, దాన్ని ఆపుకోలేకపోతే కాల్చేస్తాడు. అసలు సిగరెట్ తాగే అలవాటే లేదనుకోండి వాడికి, పక్కన వాడు చైన్ స్మోకర్ ఉన్నవాడు తాగడు ఇంకా తంటాడని కూడా అవండి. నీ వాసన ఇస్తాను నువ్వు దూరం పోను, లేకపోతే వీడికి వాంతులు వస్తాయి ఆ వాసన బట్టి. అంచేత మంచివాడు ఇప్పుడు చెడువాడి సంపర్కంతో చెడిపోడు. చెడిపోవడానికి కారణం ఏంటి అంటే నువ్వు బేసికల్గా లోపల గీతలు ఉన్నాయి, ఆ లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు పోనంత వరకు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు నాయన అనే తప్ప అగ్నిని ఎవరు చల్లార్చలేరు. చల్లారిస్తే అది అగ్ని లేదు. అగ్ని అక్కడ లేకపోవటాన్ని చల్లబడిందంటాను తప్ప అగ్ని చల్లబడదు. తేడా అర్థమవుతుందా మీకు? అంచేత ఈ మూడు లక్షణాలు మనలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సంపర్కంలోకి వచ్చిన వాళ్ళు దేవ సంస్కృతి దేవ సంస్కృతి దేవ సంస్కృతి అంటూ ఉండాలి. అక్కడికి అర్థమైనా అర్థమవకపోయినా కదా అర్థమవుతుందా? అది అగ్ని యొక్క ఉపాసన. మూడోది వరుణ్ నలుపు, నీలం పెట్టారా? అదే పెట్టారా? నలుపుకి నీలం రంగు పెట్టారు అంతేగా. వరుణుడు అనేటటువంటి నిందాక జలతత్వానికి ప్రతీక అని చెప్పాను కదా. జలతత్వానికి ప్రతీకలో ఏమేమి లక్షణాలు చెప్తున్నాం మనం? పవిత్రత, శుద్ధి, సంస్కారాలను క్రోధి చేయటం, మూడు మొలకింపజేయటం. మీ మీ టచ్లోకి వస్తే మీలో ఉన్నటువంటి లక్షణాలు వాళ్ళు మొలకింపజేయగలగాలి. అంచేత వాటికి వేసేస్తూ ఉండ మనం పంచోపచార పూజ నువ్వు చేసేస్తూ ఉంది, వాటికి ఏం చేస్తున్నావు అనేది నేను చెప్తున్నా. అంచేత అగ్ని ఉత్సాహము, ఆదర్శాన్ని ప్రతి ఆసక్తి, మూడవది ఇతరుల్ని మనలాగా మార్చడం. అంటే జలానికి అగ్నికి ఉన్నటువంటి తేడా అర్థమైందా? జలం ఏం చేస్తుంది? దానిలో ఉన్న సంస్కారాలను లేపుతుంది, అగ్ని ఏం చేస్తుంది? తన సంస్కారాలు దానికి ఇస్తుంది. తేడా అర్థమవుతుంది కదా, పరిస్థితిని బట్టి. అంతే తప్ప మీరు అన్నిటికీ కలిపి కావేటీరంగా అనకూడదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఈ లక్షణాలను మీరు ఉపయోగించుకుంటూ ఉండాలి. దీని తర్వాత పృథ్వీతత్వము, పసుపచ్చ రంగు, ఇందాక చేసిన పూజ చేశాం కదా, పృథ్వీతత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పృథ్వీతత్వం యొక్క లక్షణం ఏంటి అంటే తరిగింపు, సృజనాత్మక శక్తి పెరుగుతుంది. పృథ్వీలో ఏ బీజం వేసినా అది అంకురిస్తుంది. ఏ బీజం వేసినా కదా. ఇంకోటి ఏం చేస్తుంది పృథ్వీ, పక్క పక్కనే రెండు బీజాలు పడ్డాయి. ఒకటి వేప చెట్టుని పడింది, ఇంకోటి తులసిని పడింది. వేప చెట్టుకి కావలసినటువంటి మొత్తము శక్తినిస్తుంది. తులసికి పక్క పక్కనే ఉంటాయి మళ్ళా. అంతేత పృథ్వీతత్వంలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే, మీరు వ్యక్తుల్లో ఉన్నటువంటి అనేక సుగుణాలు ఉంటాయి. ఒకళ్ళో ఒక సుగుణం ఉంటుంది, ఇంకోళ్ళు ఇంకో సుగుణం ఉంటుంది. ఆ సుగుణాలను ప్రోధి చేసేటటువంటి ప్రయత్నం మీరు చెయ్యాలి. కానీ కొత్త లక్షణాలు మనం ప్రకృతికి ఆపాదించలేము అన్నది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి మీ సంపర్కంలోకి వచ్చాడనుకోండి, మీరు వాడికి కొత్త లక్షణాలు ఏమి ఇవ్వలేరు. మీరు ఏం చేయగలరు అంటే, వాడిలో ఉన్నటువంటి లక్షణాలను, కొన్ని లక్షణాలను ప్రోధి చేయగలరు, కొన్ని లక్షణాలను మీరు తగ్గించగలరు. అది ఏ లక్షణాలను మీరు ప్రోధి చేయగలరు, ఏ లక్షణాలను తగ్గించగలరు అనేటటువంటి దాన్ని తెలుసుకుని నేను జీవిస్తాను అనేటటువంటిది పృథ్వీ యొక్క ఉపాసన. ఆ పృథ్వీ యొక్క ఉపాసనకి మనం సాధారణంగా ఏం చేస్తామంటే గంధం పెట్టుకుంటాం. ఇక్కడ గంధం ఉందిగా, గంధం కాస్త అక్కడ రాజు. దాని తర్వాత ఆకాశము తెలుపు, ఐసత్వాలు అయిపోయింది గ్రీన్ ఉంది, ముందు ఆకాశం అయిపోయింది. ఆకాశంలో ఉన్నటువంటి విచిత్రమైనటువంటి శక్తి అర్థం చేసుకోండి. పృథ్వీకి కావలసినటువంటి సృజనాత్మక శక్తి ఆకాశంలో వస్తుంది. ఇది చాలా మందికి తెలియదు, సైంటిస్టులకు కూడా తెలియదు. పృథ్వీలో ఉన్నటువంటి లక్షణం, పృథ్వీలో ఏ బీజం వేసినా కూడా అది అనుకూలిస్తుంది కదా. కానీ ఇది పర్జన్యం వర్షం వల్ల వస్తుంది అని మన శాస్త్రం చెప్తుంది. పర్జన్యము అంటే ప్రాణశక్తి, వర్షపు నీటితో పాటు ప్రాణశక్తి కూడా కిందకి వస్తుంది. ఇప్పుడు ఆ పర్జన్యం తగ్గింది. దేవ సంస్కృతి దిగ్విజయ యాత్రలో ఆకాశంలో ఆ ప్రాణశక్తిని ఎలా పెంపొందించాలి అనేటటువంటి విజ్ఞానాన్ని కూడా మనం నేర్చుకుంటాం. అందులో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే మంత్ర జప సంఖ్య పెంచడం. ఆకాశంలో ప్రాణశక్తి పెరగటానికి మంత్రజప శక్తి పెరగాలి. పూర్వకాలంలో అయితే అన్ని తీర్థక్షేత్రాలలో కూడా అనేక మంది మహాత్ములు నిరంతరం అనుష్ఠానాలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు పుణ్యతీర్థాలలో, క్షేత్రాలలో అనుష్ఠానాలు చేసేటటువంటి మహాత్ములు మనకు కనిపిస్తుంది. పుణ్యతీర్థాలకి వెళ్ళవచ్చేటువంటి వాళ్ళు అనుష్ఠానాలు చేసి ఆ జప సంఖ్య యొక్క పూర్ణాహుతి కోసం అక్కడికి వెళ్తూ ఉండేవారు. నిరంతరము పర్జన్యము ప్రాణశక్తి ఆకాశంలో వస్తూ ఉండేది, అది వర్షంతో కిందకి దిగుతూ ఉండేది, అందరూ సుభిక్షంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడా కూడా ఉపాసనా శక్తి లేదు. అందుకే ఆ చిన్న పుస్తకం మీకు చెప్పింది, ఇదంతా కూడా అందులో ఉన్నాయి. మీరు చదివారా కొంతమందైనా? ఎంతమంది చదివారా బుక్ని? అంతేనా, నిన్న పుస్తకం తీసుకున్నవాళ్ళు ఎంతమంది? నిజంగా చెప్పవచ్చండి, తీసుకున్నవాళ్ళు మరి చదవలేదు. అందులో ఇదంతా చెప్పలేదా? ఇప్పుడు నేను చెప్తాను, అందులో ఉందా లేదా? ఆకాశంలో ఉన్నటువంటి ఆ శక్తిని కాస్త చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆకాశంలో వాళ్ళు ఏం చెప్తారంటే, ఋషులు ఆకాశంలో లేనటువంటి దేవతాశక్తి లేనే లేదు, అన్ని దేవతాశక్తులు కూడా ఆకాశంలోనే ఉన్నాయి. నువ్వు చేయవలసింది ఏంటి, ఆ దేవతను ఉపాసన చేసుకుని ఆ దేవతాశక్తిని నువ్వు కిందకి దింపుకో. ఎస్మిన్ దేవా అధి విశ్వే నిషేదు ఎస్ తన్న వేద కిమృష ఆకరిష్యసి. ఇది నీకు తెలియకపోతే నేనేం చేసేది అంటుంది వేదం. ఆకాశంలో ఉన్నాయా బాబు? ఏ ఆకాశంలో? మీ ఎదుర్కొండా ఉన్నటువంటి ఆకాశం. ఈ ఆకాశంలోనే అన్నీ ఉన్నాయి. టీవీ వచ్చాక ఇది చెప్పడం ఇంకా తేలిక అయిపోయింది. జెమిని టీవీ ఇక్కడే ఉంది, 200 ఛానల్స్ ఉంటాయి, 200 ఛానల్స్ ఆకాశంలోనే ఉన్నాయి. నువ్వు దేనికి ట్యూన్ చేసుకుంటే అది కింద ఎదుగుతుంది. నీకు అది ఏది ఇష్టం లేదు, నీకు కావాల్సిన క్యాసెట్ పెట్టుకో, అది అనుష్ఠానం. నువ్వు కావాల్సిన క్యాసెట్ పెట్టుకుంటున్నావు, క్యాసెట్ పెట్టుకుని దాన్ని దింపుకో. అంచేత ఈ ఆకాశతత్వం యొక్క స్వరూపము, ఆ ఆకాశంలోనే మనం నడుస్తున్నాం, ఆ ఆకాశమే మన లోపల ఉంది, బయట ఉంది. అంచేత ఏ భగవంతుణ్ణి గురించి మనం మాట్లాడుకుంటున్నామో నిజంగా మనకి అర్థం అవుతే ఆయన దిగంబరుడు. అంటే దిగంబరుడు అంటే మళ్ళా ఎన్వో బట్టలు లేనివాడు అని అర్థం చెప్తాం మనం. దిగంబరుడు అంటే దిక్కులే బట్టలుగా గలవాడు, తేడా లేని రెండింటికి. దిక్కులే బట్టలు దేనికి ఉన్నాయి, ఆకాశానికి ఉన్నాయి. జత ఆ దిగంబరత్వము అనేటటువంటిది ఆకాశతత్వానికి ప్రతీక, భగవంతుడికి ప్రతీక. జత భగవంతుడిని నేను చూస్తాను, నువ్వు చూస్తున్నావు ఈ క్షణంలో, నువ్వు భగవంతుడిలోనే ఉన్నావు, నువ్వు ఆకాశంలోనే ఉన్నావు కదా. నీ లోపల కూడా ఆకాశం ఉందిగా. సైన్స్ కొంచెం లోతుగా చదివిన వాళ్ళకి, మామూలుగా చదివిన వాళ్ళకి చెప్పలేను కానీ లోతుగా చదివిన వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే, మన శరీరాలన్నీ కూడా పరమాణువులతో నిర్మించబడి ఉన్నాయి. కానీ సైంటిస్టులు ఏం చెప్తారు అంటే, పరమాణువు అంటే ఖాళీ ప్రదేశము అని. అంటే పరమాణువులతో నిర్మించబడి ఉంది అంటే దేంతో నిర్మించబడి ఉందన్నమాట, ఖాళీ ప్రదేశంతో నిర్మించబడి ఉంది అని. చేత మనం కూడా దిగంబరులమే, ఖాళీ ప్రదేశమే చాలా ఎక్కువ ఉంది. నిజంగా కనుక మనం ఒక మెషిన్ కనిపెట్టి ఆ మెషిన్లో మనం ఇలా నొక్కేయగలిగితే, మనలో ఉన్నటువంటి మొత్తం పదార్థం ఎంత ఉంది అంటే, ఈ అగ్గిపుల్ల మీద నల్లటి పదార్థం ఉంటుంది, అంత అంతే పదార్థం మన శరీరంలో ఉంది. ఇదంతా ఈ శూన్య ప్రదేశంలో విస్తరించి ఈ 5.5 అడుగులు 6 అడుగులు శరీరంలా కంటికి కనిపిస్తుంది. నిజంగా కొలిస్తే అందులో ఉన్నటువంటి పదార్థాన్ని మిల్లీగ్రామ్స్లో కంటే ఎక్కువ ఉండదు. చుట్టని చాలా ఎక్కువగా ఉంది, అది వేరే విషయం. ఇంకా అంతా ఉన్నదే ఆకాశతత్వమే. అంచేత ఆ ఆకాశతత్వాన్ని అవగాహన చేసుకుని నేను ఉపయోగించుకుంటాను అనేటటువంటి ఒక నిర్ణయం ప్రతి పుట్టినరోజు నాడు చేసుకోవాలి. ఆ ఆకాశతత్వాన్ని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళే ఈ మహనీయులందరూ కూడా. మహనీయులందరూ కూడా ఆకాశతత్వాన్ని ఉపయోగించుకున్న వాళ్ళే. ఈ పొలిటీషియన్స్ కానీ ధనవంతులు కానీ, అంటే మనకంటే యావరేజ్గా ఉన్న వాళ్ళకంటే చాలా ఎక్కువలో ఏ విషయంలో ఉన్నా కూడా వాళ్ళు ఏదో విధంగా ఈ ఆకాశతత్వాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ప్రస్తుతం మనకి ఆకాశతత్వంలో ఈ ఐడెంటిటీ గురించే తెలుసు. వీటి ఐడెంటిటీ గురించి, ఆకాశంలో పృథ్వీతత్వం ఉంది, ఆకాశాత్ వాయువు, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి పృథ్వీ, మళ్ళీ పృథ్వీ నుంచి ఆకాశం, ఈ 5 తెలుసు మనకి. ఇది కాకుండా వాళ్ళు చెప్పేది ఋషులు ఏంటంటే, ఆకాశంలో కొన్ని లక్షలాది తత్వాలు ఉన్నాయి. లక్షలాది వాళ్ళకి తెలిసింది, మాకు ఇంకే తెలిసాయి లక్షలాది తత్వాలు ఇంకా ఎంత ఉన్నాయో. అనంతము అంటే అర్థం నువ్వు లెక్క పెట్టలేవని, సంఖ్య పెట్టలేవు దానికి. అంచేత ఆ ఆకాశం నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే, మనము ఈ శరీరం మాత్రమే కాదు, అసంభవాన్ని కూడా సంభవం చేయగలిగేటటువంటి శక్తి మనము ఈ శరీరంలో దాచుకుని ఉన్నాము. ఆ శక్తిని మనం బయటికి తెచ్చుకుంటున్నాము పూజ చేసే ఆకాశతత్వానికి. దాని తర్వాత ఇంకేం మిగిలిపోయింది, ఆకుపచ్చ వాయుతత్వానికి ప్రతినిధి. ఈ వాయుతత్వానికి ప్రతినిధి, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, రాబోయేటటువంటి రోజులలో ఈ వాయుతత్వం మీద కావలసినటువంటి ప్రయోగాలే చాలా ఎక్కువగా జరిగి మనిషి మృత్యువుని గెలవబోతున్నాడు. రేపు పడుతుందో, ఎల్లుండి పడుతుందో, ఇంకో 10 సంవత్సరాల తర్వాత పడుతుందో, ఇంకో 1000 ఏళ్ల తర్వాత పడుతుందో, అది మనిషి యొక్క తీవ్రత బట్టి ఉంటుంది. ఈ దేవ సంస్కృతిలో ముఖ్యంగా ఆ తీవ్రతను పెంచటం కూడా ఒక ఉద్దేశమే. ఏ తీవ్రత, మృత్యువుని దాటగలము మనము, సమృత్యుం తరతి, సమృత్యుం తరతి, సమృత్యుం తరతి. కఠోపనిషత్తు కూడా మొత్తము ఆ మృత్యువుని గెలిపేటటువంటి విద్య చెప్తుంది. నచికేతుడు అని ఒక బాలుడు, వాళ్ళ తండ్రి పాలు ఇవ్వనటువంటి, ఏంటంటే వట్టిపోయినటువంటి ఆవుల్ని దానం చేస్తూ ఉంటే, ఇదేం బాగోలేదు పద్ధతి, నాన్న నువ్వు నాకు ఎవరికి దానం చేస్తావు అని అడిగితే వాడికి ఒళ్ళు మండి నేను యముడికి దానం చేస్తున్నాను అంటే సరే రైట్ అన్నాడు. డైరెక్ట్గా వెళ్ళిపోయాడు యమలోకానికి. అప్పుడు ఆయన టూర్ మీద ఉన్నాడు, ఓడి మీద ఉన్నాడు అనమాట. యముడు గారు ఆఫీస్కి వెళ్ళి బిట్టి మీద ఉన్నాడు, ఆఫీస్కి రాలే. ఈయన అక్కడే కూర్చుండిపోయాడు ముచ్చికేతుడు. మూడు రోజులు అక్కడ కూర్చుండిపోయాడు. మూడు రోజులు కూర్చుని పోయిన తర్వాత యముడు వస్తాడు. వచ్చిన తర్వాత మూడు వరాలు ఇస్తాడు. దాని తర్వాత నాలుగో వరంలో ఈ పంచాగ్ని విద్య గురించి చెప్తాడు. ఈ పంచాగ్ని విద్య అంటే పంచ ప్రాణాల యొక్క విద్య. ప్రాణాలు వాయువుకి సంబంధం ఉందని మీకు తెలుసు కదా. ఈ పంచ ప్రాణాలలో రెండు ప్రాణాయామాల గురించి నేను నిన్న మొన్న చెప్పాను. నేను దాన్ని రెడీ చేసాము సీత బుక్ లాగా. ఒకటి ఏంటి అంటే సహజ ప్రాణాయామం, అంటే గాలి లోపలికి వెళ్తుంది, గాలి బయటికి వస్తుంది. దీన్ని మీరు గమనించుకోండి. వచ్చిన పెద్ద కూడా ఏంటి అంటే మనము శ్వాస పీల్చుకుంటాము అనేటటువంటి గమనిక లేకపోవటమే మృత్యువు. మనం శ్వాస పీల్చుకుంటున్నాము అనే గమనిక ఉండటమే అమరత్వం. ఆ మాటలో అసలు మొత్తం అమరత్వం యొక్క రహస్యం ఉంది. మీరు శ్వాస పీల్చుకుంటున్నాము అనే గమనిక ఉన్నంత వరకు మీ శ్వాస ఆగదు. మీకు గమనిక లేకపోయినా మీరు పుట్టినప్పుడు తీవ్ర సంకల్పంతో గమనించారు మీ శ్వాసను. మీరు పుట్టినప్పుడు ఆ సంకల్పం మేము 80 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు తోస్తోంది. కానీ రోజు మీరు కనుక ప్రాణాయామం చేసుకుంటూ ఉంటే ముందు ముసల్తనం పోతుంది. చిన్నప్పటి నుంచి కనుక ప్రాణాయామాలు చేసుకునేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు 16 ఏట ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. కుమారావస్థని దాటరు అని శరత్ కుమారులు, సనత్ సుజాతీయులు నలుగురు కుమారులు భారతదేశాన్ని ప్రపంచాన్ని శాసిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కౌమారంలోనే ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే ఈ శ్వాస. కానీ 70 ఏళ్ళు వచ్చాక వాళ్ళు ప్రాణాయామం మొదలెట్టి మేము 16 ఏళ్ల బాలకుమారుల్లాగా మారిపోవాలి, మారుతారు. కానీ దానికి మీరు రోజుకి కనీసం 28 గంటలు ప్రాణాయామం చేయాలి. మరి వేస్ట్ అయిన టైం కూడా 4 గంటలు చూసుకోవాలి కదా. కోల్పోయిన టైం ఉందిగా, కానీ హెల్త్ బాగుపడుతుంది. అంచేత ఈ వాయుతత్వంలో 5 రకాలైనటువంటి ప్రాణాయామాల మీద మీరు చాలా ప్రయత్నపూర్వకంగా గమనించుకొని ప్రతిరోజు చేసుకుంటూ ఉండాలి అని కోరుకుంటున్నాను. గురిచేసామా ఇంటి పెట్టేసేయండి చాలు. అంచేత ఆ నిర్ణయాలు ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. పుట్టినరోజు నాడు తీసుకోవటం అనేది ఈ సంకల్పాలు. కర్మకాండ ఏం కాదు అక్కడ. పృథ్వీతత్వము ద్వారా, జలతత్వము ద్వారా, అగ్నితత్వము ద్వారా, వాయుతత్వము ద్వారా, ఆకాశతత్వం ద్వారా నేను నా జీవితాన్ని మలుచుకుంటాను, నా జీవితాన్ని ఈ మార్గంలో పెట్టుకుంటాను అనేటటువంటి నిర్ణయం. ఆ పూజ ఎందుకు చేయాలి, ఆ ఉపాసన ఎందుకు చేయాలి అనేది మనం తర్వాత చెప్పుకుందాం. కానీ ఇవాళ ఆ ప్రాణాయామాలు పూర్తి చేసేస్తే ఒక సబ్జెక్టు పూర్తి అయిపోతుంది అని నా ఉద్దేశం. అంతేత సహజ ప్రాణాయామం కాస్త దూరం దూరంగా కూర్చోండి తగలకుండా. అంటే ఇప్పుడు మనం ఏంటి ఆకుపచ్చ రంగు ఉపాసన చేస్తున్నామా? అది జరుగుతోంది, యజ్ఞం జరుగుతోంది. అంచేత ముక్కు నుంచి గాలి లోపలికి వెళ్తోంది, బయటికి వస్తోంది. గమనించుకోండి దాన్ని. ఇది ఇక్కడ ప్రాణవిద్యా కేంద్రంగా దీన్ని మార్చాలి అని నా కోరిక. ఇక్కడ ఆర్డరే ఆశ్రమాన్ని ఇక్కడ ఇదే యాంగిల్లో క్యాంపులు పెట్టండి మీరు. అంటే మొదట క్యాంపులో ప్రాణాయామం గురించి, సహజ ప్రాణాయామం గురించి చెప్తారు మీరు. సహజ ప్రాణాయామం ముందు తెలియకుండా మిగతా ప్రాణాయామాలు ఏమి చేసినా కూడా లాభం ఉండదు. ముందు మీకు నిరంతరం అవేర్నెస్ రావాలి. గాలి లోపలికి వెళ్తుంది, గాలి బయటకు వెళ్తుంది. మీరేం ప్రాణాయామం చేయకండి, అది జరుగుతోంది, దాన్ని గమనించుకోండి. శ్వాసని గమనించుకోండి, కళ్ళు తెరిచి గమనించుకోవచ్చు. ఏ పని చేస్తున్నా కూడా శ్వాసని గమనించాలి. అది మొట్టమొదట ఈ ప్రాణాయామం క్లాసెస్ లో మీరు నేర్పాలి. ఏ పని చేస్తున్నా గమనించాలి. మీరు చివరికి ఎక్కడికి వెళ్ళాలి అంటే నిద్రపోతున్నా మీరు మీ శ్వాసని గమనించుకోగలగాలి. ఆ స్థితి వచ్చినప్పుడు మీరు సహజ ప్రాణాయామం చేస్తున్నారు అని అర్థం. అంతకంటే ముందు మీరు ఏం చేస్తున్నారు? సహజ ప్రాణాయామం చేస్తున్నాను అనే నటన చేస్తున్నారు మీరు. అంచేత ఇది నిరంతరము పానీయంబులు ద్రావుచున్, గుడుచుచున్, భాషించుచున్, హాస లీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సన్నాను. చింతన, శ్వాసని చింతించటం, గమనించటం. మీరు పీల్చుకోవద్దు ఊపిరి. మీరు ఊపిరి పీల్చుకుంటున్నారు, నేను చెప్పినా చెప్పకపోయినా మీకేమైనా డౌటా? మీరు ఊపిరి పీల్చుకోవటం లేదని పీల్చుకుంటున్నారు, డౌట్ లేదు కదా. కానీ మీరు దాన్ని గమనించలేదు. యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ బ్రెత్. ఆ అవేర్నెస్ ముఖ్యం. అది ఎవడికి చాటిస్తే వాడికి ఆకాశతత్వము, వాడి యోగక్షేమాన్ని నేను చూసుకుంటాను అని గ్యారంటీ ఇస్తుంది. దాన్నే సిద్ధిసాయి ఏం చెప్పాడు అంటే, నువ్వు నన్ను చూడు, నేను నిన్ను చూస్తాను అన్నాడు. 12 ఏళ్ల పాటు నేను నా గురువుని చూస్తూనే ఉన్నాను అన్నాడు. ఇలాగే చూడాలి గురువుని, మీ శ్వాసని గమనించుకోవటమే. మీరు దయచేసి ఊపిరి పీల్చుకోవటం వదలటం చేయవద్దు, చేయకండి. మీరు చేశారనుకోండి, మీరు తప్పుడు మార్గంలో ఉన్నారు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. సహజం కర్మ కౌంటేయ సదోషం అపి నచ్చజే. సహజం అంటే అర్థం ఏంటి? నీతో పాటు పుట్టింది. ఏది నీతో పాటు పుట్టింది? శ్వాస పుట్టింది. అది పక్క వాడితో పోల్చుకోకు. వాడి శ్వాస వేరు, నీ శ్వాస వేరు. వాడి శ్వాస వాడి శ్వాస కనుకే వాడు వాడయ్యాడు. నీ శ్వాస నీ శ్వాస కనుకే నీవు నీవయ్యో. అర్థమవుతుంది కదా? అంతే, మార్చుకోవద్దేది, మార్చుకోవాల్సినటువంటి అవసరమేం లేదు. ఎవరిని కాపీ కొట్టుకోకండి. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రాణాయామము అంటే మీ సహజమైనటువంటి శ్వాసను మార్చుకొనుట కాదు. నీ సహజమైనటువంటి శ్వాసను గుర్తించట అని ముందు మనం ఆ దేవ సంస్కృతిలో చెప్పాలి. ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు? ప్రాణాయామంతో రోగ నివారణ చేసుకుంటున్నాం. రోగ నివారణ చేసుకోవచ్చు. ఇప్పుడు మందులు వేసుకుంటున్నాం. మందులు ఆహారం కాదు కదా. కానీ మందులు అవసరమే కదా. కానీ ఆహారం నిరంతరం మీరు తీసుకునేది. ఆహారం లేకుండా మనం జీవించలేము. మందులు లేకుండా మనం జీవించవచ్చు. ఇప్పుడు మనం ఏది ప్రాణాయామం అని నేర్చుకుంటున్నామో అది సహజ ప్రాణాయామం కాదు. అది ప్రాణాయామ పద్ధతుల ద్వారా రోగ నివారణ చేసుకుంటున్నాం. చేసుకోండి, అందులో ఏమీ తప్పు లేదు. కానీ మనకు అర్థం అవ్వాలి, అసలైనటువంటి ప్రాణాయామము మన సహజమైనటువంటి శ్వాస. అనేక శ్వాసలు ఉన్నాయి. ఇంతమంది శ్వాసలు పీలుస్తున్నారు. ప్రతి వాడికి విశిష్టమైనటువంటి ఒక శ్వాస ఉంటుంది. అది వాడి యొక్క విశిష్టమైనటువంటి శ్వాస లేక వాడి యొక్క విశ్వాసము. అది విశ్వాసము అంటే విశ్వాసం ఉండాలంటాం కదా. విశ్వాసం అంటే అర్థం ఏంటి అంటే, మీ శ్వాస ఏంటో మీకు తెలిస్తే మీరు ఏం అడగాలో ఏం అడగకూడదో తెలుస్తుంది. మీ శరీరానికి ఎంత మంచి వస్తువు అని చెప్పి బంగారం లోపలికి నెట్టించారనుకోండి, చాలా మంచిది, చాలా ఖరీదైంది అని సత్వం. అది శరీరం దాన్ని విమర్శించుకోలేదు. వజ్రం అయితే చాలా ఖరీదైంది కదా, మరి వజ్రం మింగిద్దామంటే? అంచేత ఖరీదైందా బాగుందా అని కాదు నువ్వు చూసుకోవాల్సింది. నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే నీ శరీరానికి ఏది ఇమ్ముడుతుంది అని. అది తెలియటానికి విశ్వాసం తెలియాలి. మీ శ్వాస ఏంటో మీకు తెలియాలి. ఇదంటే అసలు శ్వాసే నిజమైనటువంటి బతుకు. మన జీవితానికి ఆధారం శ్వాస. శ్వాస లేకపోతే బతకలేము. అంచేత అది నాకు తెలీదు, 2 రోజుల కిందట నేను చెప్పాను, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో. కానీ నేర్చుకోండి అవేర్నెస్. ఏ పని చేస్తున్నా కూడా నేను ఊపిరి పీల్చుకుంటున్నాను, నేను ఊపిరి పీల్చుకుంటున్నాను అనేటటువంటి అవేర్నెస్. అది కనుక మీకు అవేర్నెస్ వస్తే 5-6 నెలల లోపల ఒక చిన్న మ్యాజిక్ జరుగుతుంది మీ జీవితాలలో. 2-3 గంటల్లో జరగబోయేటటువంటి సంఘటన మీకు తెలిసిపోతూ ఉంటుంది. చాలా సులభంగా తెలిసిపోతుంది. నేను మా గ్రూపు కాశీలో ఇది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తినబోయే ఆహారం ఏం వస్తుందో మాకు మెస్లో ఉండేవాళ్ళం. మెస్లో వాడే వండుతాడో తెలీదు. తెలిసిపోయేది వాడు ఇది వండుతున్నాడని. అదొక ఆ శ్వాస మారుతుంది, తమాషాగా శ్వాస మారుతుంది. ఆ శ్వాస మీద దృష్టి మీరు ఉంచుకోగలిగితే మీ జీవితం ఎటు వెళ్తుందో మీకు తెలిసిపోతూ ఉంటుంది. గురువులు చెప్పేది ఏంటి అంటే, మీకు అసలు కరెక్ట్గా శ్వాస పీల్చుకోవటం వస్తే స్వర విజ్ఞానం అంటారు దాన్ని. ఆ స్వర విజ్ఞానం అంటే ఏంటి, ఎడం వైపు నుంచి వచ్చేటటువంటి శ్వాస ఇడాస్వరము, కుడివైపు నుంచి వచ్చేటటువంటి శ్వాస పింగళాస్వరము. ఈ స్వరములో ఉన్నటువంటి భేదాలు మీకు తెలిస్తే ఏ రోగాన్నైనా నయం చేసేయచ్చు. క్యాన్సర్ పేషెంట్ స్వరాలు ఎలా ఉన్నాయో మీకు అర్థమవుతే, వాడి స్వరాన్ని ఎలా సవరించాలో మనకి తెలిస్తే, వాడి చేత ఆ ప్రాణాయామాన్ని ఈ శ్వాస గురించి మనం మీ తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు ఆ టాపిక్ పుట్టుకోవటం లేదు నేను. క్యాన్సర్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది, మలేరియా వస్తుంది, రకరకాలైనటువంటి రోగాలు వస్తుంది. ఈ రకరకాలైనటువంటి రోగాలు మీ శరీరంలో బయట పడటానికి చాలా నెలలు ముందే మీ శ్వాస మారిపోతుంది. చాలా ముందే మీ శ్వాస మారటం మొదలెడుతుంది, గమనించుకోమని. కానీ మీరు నిరంతరం ఎప్పుడైతే శ్వాసని గమనించటం మొదలెడతారో మీకు అర్థమవటం మొదలెడుతుంది, ఇగో ఇలా శ్వాస మారుతూ ఉంటే కొన్ని రోజులలో ఈ పరిస్థితి రాబోతోంది అని. అప్పుడు అక్కడే నివారించుకోవటం చాలా సులభం. అర్థమవుతుందా? ఇంత సహజ ప్రాణాయామాన్ని మనం వదిలేసుకుందాం. అసలు అది ప్రాణాయామం కిందే ట్రీట్ చేయం. తమాషా అది. మన గొప్పతనం ఏంటి అంటే, ఆ పనికొచ్చేదాన్ని పట్టుకోం, పనికిరాని వాటి అన్నింటినీ పట్టుకుంటాం. భస్త్రిగా ఎలా చేయాలి, శీర్షాసనం వేసి తల్ల కిందరుగా ఊపిరిని ఎలా పీల్చాలి, అరికాళ్లతో ఊపిరి ఎలా పీల్చాలి, అవంతా ఓకే అమ్మా. ఏం కాదు, పీల్చుకో, అరికాళ్లతో కూడా పీల్చుకోవచ్చు, కాదని ఎవడన్నాడు? కానీ అదేంటి, అది ఉపయోగపడదు మీకు. అది ఊపిరి చమత్కారాలు తప్ప, సర్కస్లో వాళ్ళు సర్కస్ ఫీట్స్ చేస్తూ ఉంటారు కదా, నిత్య జీవితంలో ఏం ఉపయోగపడదు. నిత్య జీవితంలో ఇదే ఉపయోగపడుతుంది, ఈ శరీరమే. సర్కస్ ఫీట్స్ ఏమీ ఉపయోగపడవు. అంచేత సహజ ప్రాణాయామం. సహజ ప్రాణాయామం అంటే అర్థమైంది కదా మీకు. శుభకామన. ఇంకా 5 నిమిషాలు ఉందిగా, 6 గంటలకు కదా, 5:45. ఓకే, మీ టైం మీదే రెడీ. శుభకామనకి రెడీ అయిపోండి. నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. పృథివీ సస్య శాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయా. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు జీవంతః శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ, సమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతం గమయ. ధమ్మా పరమార్థం గమయ. వ్యవస్థామాయ సహజ ప్రాణాయామం అంటే అవేర్నెస్ ఆఫ్ బ్రెత్. దీని తర్వాత నేనేం చెప్పాను, స్వాధిష్టాన ప్రాణాయామం. గాలి మీరు పీల్చుకుంటున్నప్పుడు మీ స్వాధిష్టానం వైపు మీ ఊపిరితిత్తులు కిందకి లాగబడుతున్నాయి అనేటటువంటి భావనతో గాలి పీల్చుకోండి. స్వాధిష్టానం వైపు ఎప్పుడైతే మీ ఊపిరితిత్తులతో గాలి నింపుకుంటున్నప్పుడు కింద దిగుతుందో, బొడ్డు కొంచెం పైకి వస్తుంది. గాలి లోపలికి వెళ్తున్నప్పుడు, గాలి వదులుతున్నప్పుడు ఏం చేసుకోమని చెప్పాను, మీ బొడ్డు స్వాధిష్టానానికి అతుక్కుపోతోంది, స్వాధిష్టానం వైపు వెళ్తోంది అనేటటువంటి భావన. ఇది రోజుకి మీరు 10 మినిట్స్ సెషన్స్ లో 3 సార్లు చేసుకోవచ్చు. ఒకే సెషన్ లో 10 నిమిషాల కంటే ఎక్కువ చేయొద్దు. ఓ 6 అవర్స్ గ్యాప్ ఇచ్చుకుని మళ్ళీ 10 నిమిషాలు, మళ్ళీ 6 అవర్స్ గ్యాప్ ఇచ్చుకుని మళ్ళీ 10 నిమిషాలు, అంటే మ్యాక్సిమం మీరు 30 నిమిషాలు చేసుకోవచ్చు. మినిమం 10 మినిట్స్ తీసుకోండి. సహజ ప్రాణాయామం రోజుకి ఎన్ని నిమిషాలు చేస్తారు? సహజ ప్రాణాయామం మీరు 24 అవర్స్ చేస్తున్నారు. మీరు అవేర్నెస్ లో ఉండాలి. కానీ ప్రస్తుతం మీరు నిద్రపోయే టైంలో సహజ ప్రాణాయామాన్ని గమనించుకోలేరు. మధ్యలో కూడా మీకు చాలా సార్లు గుర్తొస్తూ ఉంటుంది, నేను మర్చిపోయాను, శ్వాస పీల్చుకుంటున్నాను అని. ఆ నిరంతరం స్మరణ, ఆ స్మరణనే నిరంతర చేతనత్వము, లేకపోతే నిరంతర చింతన, లేకపోతే అనన్య చింతన, రకరకాల పేర్లతో చెప్పారు. నిరంతరము శ్వాసను మీరు గమనించుకుంటూ ఉంటే మీ జీవితాలలో యోగక్షేమం వహామ్యహం. ఇంచేత శ్వాస మీలోకి ప్రవేశపెట్టినటువంటి శక్తి భగవంతుడిది. శరీరం ఉన్నా శ్వాస రావటం పోవటం అనేది మన చేతిలో లేదు, అంతవరకు మనకి గ్యారంటీ కదా. మరి ఏది మనకంటే అతీతమైనటువంటి ఏదో ఒక శక్తి ఈ శరీరంతో శ్వాస జరిపిస్తోంది, శ్వాస ప్రక్రియ. అంచేత ఎప్పుడైతే నువ్వు శ్వాస ప్రక్రియ మీద దృష్టి ఉందో, ఆ పరమాత్మ మీద నీ దృష్టి ఉన్నట్టే, అనన్య చింత ఉన్నట్టే అవుతుంది నీకు. అంచేత సహజ ప్రాణాయామం ఒకటి నిరంతరం చేసుకుంటూ ఉండండి. ఏ పని చేస్తున్నా ఇప్పుడు చెప్పినటువంటిది డీప్ బ్రీదింగ్, లేకపోతే స్వాధిష్టాన ప్రాణాయామం అని మనం కొత్త కొత్త పేర్లు పెట్టుకుందాం. కొత్త పేర్లు పెట్టుకుంటే ఇదేంటా అని నేర్చుకోవటానికి అయినా వస్తారు. అంచేత ఇదేంటి స్వాధిష్టాన, ఇంకా మంచి పేరు ఏదైనా మీకు తెలిస్తే కొంచెం బరువైనటువంటి పేర్లు పెట్టండి. కానీ ఈ భావం ఉండాలి. గాలి లోపలికి వెళ్తున్నప్పుడు లంగ్స్ కిందకి వెళ్తాయి కదా, ఈ లంగ్స్ కిందకి ఎక్కడికి వెళ్తున్నాయి, స్వాధిష్టానం వైపుకి ఆకర్షితం అవుతున్నాయి, ఆకర్షితం అవుతున్నాయి. ఇంచేతంటే దాని పేరే స్వాధిష్టానము. ఆ పేరులో చాలా రహస్యాలున్నాయి. అంచేత అందుకు ఆ సెంటర్ వైపు వెళ్తుంది అనేటటువంటి భావన మీరు చేసుకోండి. వదులుతున్నప్పుడు బొడ్డు స్వాధిష్టానం వైపు వెళ్తుంది, దాన్ని ఉడ్డయాన బంధము అని కూడా అంటాం రకరకాల పేర్లతో. ఇది అర్థమయ్యా రెండు ప్రాణాయామాలు. ఇప్పుడు ఇంకా రెండు కొత్త ప్రాణాయామాలు, అంటే కొత్తవేం కాదు, వాటి వెనకాతలు ఉన్నటువంటి వివేచనను మీరు అర్థం చేసుకోండి. మొదటిది ఇవాళ నేను చెప్పబోయేది ఏంటి అంటే భస్త్రికా ప్రాణాయామము. భస్త్రికా ప్రాణాయామములో మీ 5 ప్రాణాలు యాక్టివేట్ అవుతాయి. ఈ ప్రాణాయామంతో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మనలో నిద్రపోతూ ఉన్నాయి 5 ప్రాణాలు. ఏమేం ప్రాణాలు? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఎడం వైపు ఉన్నటువంటి 2 లంగ్స్లో ప్రాణవాయువు అపానవాయువు డెవలప్ అవుతుంది. ఇటువైపు ఉన్నటువంటి 3 లంగ్స్లో ఉదాన, వ్యాన, సమానవాయువు డెవలప్ అవుతాయి. అంటే మనం పీల్చుకున్నటువంటి శ్వాస ఇలా మారుతుంది, ఇటువైపు ప్రాణము అపానము, ఇక్కడ కిందన సమానము, పైన ఉదానము, మధ్యలో వ్యానవాయువు. ఈ 5 రకాలైనటువంటి ప్రాణశక్తులు ఏర్పడతాయి. ఈ 5 రకాలైనటువంటి ప్రాణశక్తులు ఇందాక మనం చేసినటువంటి కూజ. అపాన వాయువు పృథ్వీతత్వానికి సంబంధించింది. మిగతా నాలుగు వాయువులు ఏ తత్వానికి సంబంధించాయని మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం, లేకపోతే టాపిక్ ఇంకోటి అయిపోతుంది. నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఐదు ప్రాణాలను యాక్టివేట్ చేసుకోవటం ఎలా, మన శరీరంలో ఉన్నటువంటి దాన్ని గాలి పీల్చుకుని అర్థమైంది కదా, పూర్తిగా గాలి పీల్చుకోండి, నాప్కిన్ కావాలమ్మా, శబ్దం పీల్చుకోవటం కూడా శబ్దం చేసి మీరు ఎంత ఓపిక ఎంత శబ్దం చేయగలిగితే పక్క వాళ్ళు గాభరా పడిపోయి ఏమైపోయిందా అని వచ్చారనుకోండి, మీరు కరెక్ట్గా చేసింది. పక్కవాడికి వినిపిస్తే ఏమవుతుంది, ఓరి నాయన అదంతా ఏం చెప్పబాకి, ఇప్పుడు అవంతా తప్పుడు భావాలు, అవంతా తప్పుడు. ఎందుకు తప్పుడో నేను తర్వాత చెప్తాను. నేను చెప్పాక ఎన్నో గుర్తుంచుకుంటే చాలయ్యా, ఎవరు ఏం చెప్పినా నో, నువ్వు చెప్పింది రైట్. అదేనా, ఇది ఒక ఐదు సార్లు పది సార్లు చేసుకోండి. అలవాటు అయితే ఇంకా స్పీడ్గా కూడా చేసుకోగలం. అందరం కలిసి ఇప్పుడు చేస్తే అక్కడున్న వాళ్ళందరూ పరిగెట్టుకొచ్చి ఇక్కడ ఏమైపోతుంది అని మీరు ఈ ప్రాణాయామం క్లాసులు చేస్తున్నప్పుడు పరిగెట్టుకు రావాలి. తర్వాత తప్పుడు వినిపించాక వాళ్ళు అలవాటైతే మీరు ప్రాణాయామం చేస్తున్నారా అని వాళ్ళు అనుకోవాలి. కపాలభాతి కాదమ్మా ఇది, కపాలభాతి ఇప్పుడు చెప్పబోతున్నా. కపాలభాతిలో పీల్చుకోవటం ఉండదు, వదలటం మాత్రమే ఉంటుంది, అది తేడా. భస్త్రికాలో ఇది భస్త్రిక, కపాలభాతి అంటే వద్దమ్మా, అవంతా ఇప్పుడు అంతా అతి గందరగోళం అయిపోతుంది. ముందు ఎలిమెంటరీ, కానీ ఎలిమెంటరీ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. అదేనా, కపాలభాతి వదలటమే, గాలి పీల్చుకోవటం ఉండదు. అక్కడ పీల్చుకునేది అది ఆటోమేటిక్గా పీల్చుకుంటాం మనం, పీల్చుకోవడానికి ప్రయత్నించే భస్త్రికాలో పీల్చుకుందాం వదిలాం, అది తేడా. కపాలభాతి ప్రాణాయామంలో ప్రారంభ పరివర్తన చేసుకోవచ్చు, ప్రారంభాన్ని మార్చేసుకోవచ్చు. దాని పేరే కపాలభాతి. కపాలం అంటే లలాటం, భాతి అంటే ఇల్యూమినేషన్, వెలుతురు. వెలుతురు అంటే ఇక్కడ విశిష్టమైనటువంటి వెలుతురు. దాని తర్వాత సిద్ధ పురుషుల దర్శనం, అది అంతా కూడా ఈ కపాలభాతితో వస్తుంది. దీన్ని 30 సార్ల కంటే ఎక్కువ చేసుకోకండి. బీపీ కొంచెం అలాంటి ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అలా చేసుకోండి. ప్రాబ్లం లేని వాళ్ళు మానేయక్కర్లే. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా, ఈ బ్లాక్స్ ఉన్నవి ఇవన్నీ కూడా దీంతో పోతాయి. సంస్కార ఛానల్లో స్వామి రామ్దేవ్ కర్ణా ఉందా చూపించమ్మా, అది చూడండి అమ్మా, అది ఆ సిడి అందులోంచే. కానీ మొదటి రెండు బాగా మీరు ప్రాక్టీస్ చేసుకున్నాక ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఆయన ఒక్కొక్క క్లాసులో 1200 మంది చేత చేయిస్తున్నాడు. ఆయన ఇప్పుడు నేను చెప్పినవంతా కూడా ఆయన ఒక చిన్న కండిషన్ పెట్టాడు వచ్చిన వాళ్ళకి. ముందు మీరు డాక్టర్ సర్టిఫికేట్తో మీకున్న రోగాల లిస్ట్ రాసుకురండి. 5 రోజుల పాటు వెళ్ళిన, 5 రోజుల పాటు ఈయన సాధన చేయిస్తాడు. చేయించిన తర్వాత మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రోగం ఎక్కడుంది అని అడగండి అంటారు. ఆ ఛాలెంజ్ అన్నమాట. అంతే తప్ప తగ్గిపోతుందిలే మీరు చేసుకోండి అని ఏమంటలే ఆయన. నేను చేయండి, మీరు డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోండి మీరు, నాకు ఈ రోగాలు ఉన్నాయని చెప్పండి. 5 రోజుల పాటు చేయిస్తాడు ఇది. చేయించిన తర్వాత ఆ రోగాలు ఎక్కడున్నాయని డాక్టర్ని అడగండి. మరి ఈ రిపోర్ట్ తప్ప ఆ రిపోర్ట్ తప్ప అన్నది. అంచేత ఇవి చేసుకోండి. ఇవి వెరీ సింపుల్ థింగ్స్. వాయు సాధనలో చెప్తున్నాను. ఆవిడ బర్త్డే మీకు ఇలా ఉపయోగపడుతుంది. విజయశ్రీ బర్త్డే నాడు మేము ఈ సాధన నేర్చుకుందామని మీరు చెప్పాలా? అంతేగా అమ్మా. కారణాలు ఎవరైతే వాళ్ళకే గుర్తింపు. స్వాతంత్రం ఋషుల యొక్క ప్రేరణ వల్లే వచ్చింది. కానీ ఎవరో వచ్చింది అంటే ఏం చెప్పండి? గాంధీ గారి వల్ల వచ్చింది. అది తప్పు కూడా కాదు. అంతేత మీకు ఈ ప్రాణాయామాలు ఎవరి వల్ల వచ్చాయి? విజయశ్రేయ వల్ల. కానీ నువ్వు చేసుకోవాలి ఇది రెగ్యులర్గా. భస్త్రికా కపాలభాతి అర్థమే కదా. దీని తర్వాత బాహ్య ప్రాణాయామం అని ఒక ప్రాణాయామం ఉంది. అదొకటి చెప్పి వాడు వదిలేస్తాను. అది చేయించను, చెయ్యవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చేయకండి. ఖాళీ కడుపు ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్స్లో చేయటమే మంచిది. అది కూడా యోగ పుస్తకాల్లో ఏం చెప్పాడు అంటే రోజుకి దాన్ని 3 సార్లు మాత్రమే చెయ్యాలి. బాగా అనుభవం వచ్చి మేము ఎక్కువ సాధన చేస్తాము అనే దమ్మున్న మగాళ్ళు ఎవరైనా ఉంటే, రాకెట్స్లో ఆడవాళ్ళు కూడా, లేకపోతే కోపాలు వస్తాయి, దమ్మున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే, సేఫ్ సైడ్ కదా, దమ్మున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే 11 సార్లు చేసుకోవచ్చు అని చెప్పారు. అంతకంటే ఎక్కువ చేయకూడదు. శీతాకాలంలోనే 11 సార్లు చేయాలి. ఎండాకాలంలో మరి ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. మన ఎండాకాలం అంటే ఇప్పుడు కూడా ఎండాకాలమే ఇవ్వాలనిపించింది నాకు. అంచేత ఆ కామన్ సెన్స్తో రోజుకి 3 సార్లు కంటే చేసుకోకపోతే హాయ్. అది విధానం మాత్రమే చెప్తాను. ఇప్పుడు ఎవరు ప్రాక్టీస్ చేయకండి. ఇప్పుడు చేయకూడదు. గాలి మామూలుగా పీల్చుకుంటాం, లోతుగా మామూలుగా. గాలి పీల్చుకున్న తర్వాత గాలి పూర్తిగా వదిలేస్తాం. వదిలేసిన తర్వాత చివరి శ్వాస వదులుతున్నప్పుడు మూలబంధం వేస్తాం. మూలబంధం అంటే గుదా ద్వారాన్ని సంకోచిస్తాం. ఇప్పుడు ఆవులు అవి పేడ వేశాక వాటి మల ద్వారాన్ని అవి ఏం చేస్తాం, సంకోచిస్తాయి కదా. అలాగే మన మల ద్వారాన్ని మూసేస్తాం. అది ముయ్యగానే ఉడ్డీయాన బంధం వేస్తాం. ఉడ్డీయాన బంధం అంటే కడుపు లోపలికి తీసుకెళ్లి పైకి లేపుతాం. లేపిన తర్వాత దీనికి అంటిస్తాం. 3 బంధాలు అంటాం దాన్ని. మూలబంధము, ఉడ్డీయాన బంధము, జాలంధర బంధము. ఈ 3 బంధాలలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, అనంత పద్మనాభ వ్రతంలో నేను మీకు చెప్పాను, నేను 6 చక్రాలు, 5 కోశాలు, 3 గ్రంథులు దీంతో బ్రేక్ అయిపోతాయి. మూలబంధంతో, ఉడ్డీయాన బంధంతో, జాలంధర బంధంతో మనలో ఉన్నటువంటి 3 గ్రంథులు. దాన్ని విచ్చేషణ, దారేషణ, పుత్రేషణ అని రకరకాలైనటువంటి పేర్లతో వాటిని చెప్పుకుంటూ ఉంటాం మనం. మనకి బంధం అదే కదా, గ్రంథులు అవే కదా. అవి ఈ 3 బంధాలతో బ్రేక్ అయిపోతాయి. అంచేత ఇది బాహ్య ప్రాణాయామము అంటాం. అంచేత బయటికి గాలి వదిలేసిన తర్వాత 3 బంధాలు ఎంటీ బాహ్య కుంభకలను వేస్తాం. మళ్ళీ గాలి పీల్చుకుంటాం, మళ్ళీ వదిలేస్తాం, మళ్ళీ 3 బంధాలు వేస్తాం. మళ్ళీ గాలి పీల్చుకుంటాం, గాలి వదిలేస్తాం, మళ్ళీ 3 బంధాలు వేస్తాం. అదే భోజనం అయిపోయిన 4 అవర్స్ తర్వాత ఇప్పుడైనా వేసుకోవచ్చు. మీరు ఎప్పుడు భోజనం చేశారో తెలీదు. ఏదైనా ఇట్ ఈజ్ నాట్ సేఫ్. దాని గురించి మనం మర్చిపోదాం. బాహ్య ప్రాణాయామము. ఇప్పుడు మనం బయటకు వెళ్ళే టైం అయిందా? ఇంకా ఉందా? ఇక్కడ 7 స్టార్ట్ అవుతాం. ఓకే. బాహ్య ప్రాణాయామం అర్థమైంది కదా. అంచేత మొదటిది భస్త్రిక, రెండోది ఇవాళ చెప్పింది భస్త్రికా ప్రాణాయామము, కపాలభాతి బాహ్య ప్రాణాయామం. దీని తర్వాత భ్రామరీ ప్రాణాయామము అని ఒక అద్భుతమైనటువంటి ప్రాణాయామం ఉంది. దానికి నాకు తెలిసి మన భారతదేశంలో ఒకే ఒక కేంద్రం ఉంది. దాన్ని సాధన చేసి సిద్ధింపజేసుకోగలిగేటువంటి క్షేత్రము, అదృష్టవశాత్తు అది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబ. ఆవిడ వెనకాతల చిన్న కన్నం ఉంటుంది, మరి ఇప్పుడుందో లేదో నాకు తెలియదు. అక్కడ చెవి పెట్టి వినమంటారు, మీకు ఆ సౌండ్ వస్తుంది, భ్రమరనాదం వస్తుంది అని. చాలా మందికి వినిపించదు. ఎందుకు వినిపించదు అంటే ఈ ప్రాణాయామం చేస్తున్నటువంటి వాళ్ళు వెళ్తే వినిపిస్తుంది. కొంతమందికి వినిపించవచ్చు అంటే ఇదివరకు జన్మలో ఆ ప్రాణాయామం చేశారు అని అర్థం. ఒకడు ఇప్పుడు బాగా పాటడం వచ్చేస్తే అర్థం ఏంటన్నమాట, ఇదివరకు జన్మంలో వాడు బాగా పాడగలిగాడు అని, ఇప్పుడు నేను రాబోయే బర్త్ లో పాడబోతున్నట్టు, ఇప్పుడైతే ఈయన ఏదో పాడుతున్నాడు, ఇప్పుడు ఆయన నన్ను లంచం అడుగుతాడు, ఇప్పుడు కాదు నెక్స్ట్ బర్త్ లో. అర్థమైందా? అంచేత భ్రామరి ప్రాణాయామము రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఇవన్నీ మూసేసి ఈ వేలును ఉపయోగించి చేయొచ్చు. ఈ వేలుతో దీన్ని మూసేస్తాం, గాలి పీల్చుకుని వదులుతున్నప్పుడు ముక్కుతోనే వదులుతాం, వదులుతున్నప్పుడు అనే శబ్దం చేస్తాం. ఇది చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కానీ మెడ దగ్గర కానీ స్ట్రెయిన్ అవ్వకూడదు, చూసుకోండి. అది స్ట్రెయిన్ అయిపోతే ఏమవదు, బరువు ఎద్ది వచ్చిస్తున్నప్పుడు స్ట్రెయిన్ అవటం ఏమవుతుంది, ఏం అవ్వదు. కానీ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటే మ్యాక్సిమం ఫలితాలు వస్తాయి కదా. ఇది ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. స్ట్రెయిన్ ఎక్కడ అవ్వకూడదు, అవుతే సెట్ చేసుకోవటమే. అన్నిటికంటే దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మెమరీ పవర్ని పెంచుతుంది. మీరు దీన్ని సవ్యంగా చేసుకోగలిగితే మీ పూర్వజన్మలు కూడా గుర్తుకొస్తాయి. నిద్ర రావటం లేదు అనేటటువంటి వాళ్ళు ఉంటే దయచేసి దీన్ని చేయకండి. ఎవరిని చేయొద్దంటున్నాను, ఇంతే తంటే అయ్యో పాపం వీళ్ళకి నిద్ర రావటం లేదు అని మీ మీద సానుభూతి చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాణాయామం చేస్తే మీకు నిద్ర వచ్చేస్తుంది, అప్పుడు మీరు ఆ సానుభూతిని కోల్పోతారు. ఎవరి బాధలు వాళ్ళమ్మా కదా. ఉంటారమ్మా, నాకు తెలుసు ఉన్నారు. 90% పెరాలిటిక్ కేసెస్ లో సానుభూతి కోరుకునే వాళ్ళకే పెరాలిసిస్ వస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేస్తుంది. అంటే అందరూ అలాంటి వాళ్ళని మళ్ళా అందరినీ పట్టుకుని మీరు తిట్టబాకండి. వాళ్ళ కర్మ మనకి తెలియదు, కానీ 90% కేసెస్ ఆఫ్ పెరాలిసిస్ సానుభూతి కోసం వస్తాయి. నేను ఇంత కష్టపడుతున్నాను, నన్ను ఎవడు గుర్తించడం లేదు. అంతేత వాళ్ళకి భ్రామరి ప్రాణాయామం వద్దు. ఇంతేంటే మాకు నిద్ర రావటం లేదు అని వాళ్ళు రోజు చెప్పుకుంటారు. నాకు 5 రోజులు బట్టి నిద్ర లేదు, 10 రోజులు బట్టి నిద్ర లేదు. అయ్యో నీకు నిద్ర రావటం లేదా, వదిన గారు అను, అక్కగారు అను, అన్నగారు అను, తాతగారు అను, నాన్నగారు ఏదో అంటూ ఉంటాం కదా. ఇప్పుడు మీరు ఎప్పుడైతే చేయటం మొదలెడతారో మీ నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేసాక మీరు ఆ సానుభూతి కోల్పోతారు. కానీ మాకు నిద్ర రావటమే మంచిది అనుకున్నాను అనుకోండి, చేసుకోండి. మంచి నిద్ర పడుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అన్నిటికంటే తమాషా ఏంటంటే వెయిట్ రిడక్షన్ అవుతుంది. వెయిట్ రిడక్షన్ కూడా దీంతో జరుగుతుంది. ఇంకేంటే వెయిట్కి మెయిన్ కారణం ఏంటి అంటే మెటబాలిజంలో తేడా. మెటబాలిజంలో తేడా, హార్మోన్స్లో తేడా వల్ల వస్తుంది. హార్మోన్స్ సెక్రెట్ చేసేటటువంటి రెండు అద్భుతమైనటువంటి గ్రంథులు బ్రెయిన్లో ఉన్నాయి, పిట్యూటరీ, పీనియల్. దాన్నే మనం మన భాషలో సహస్రారము, ఆజ్ఞాచక్రము అంటాం. వాళ్ళ భాష మనకి ఎందుకు, కానీ వాళ్ళ భాష చెప్తేనే చాలా గొప్పది చెప్తున్నారు అని నమ్మకం. నేను సహస్రారం ఆజ్ఞ అంటే ఏందో మాట్లాడతాను. సీనియర్ పిట్యూటరీ అన్నాం అనుకో, వీడు నాకు మండుతుంది, నాకు మండుతుంది కానీ నాకు మండుతుంది కానీ నేను అదే చెప్పుకుంటున్నా ఇప్పుడు. అయిపోయారు, లేకపోతే ఇంగ్లీష్ ఎక్కువ. రైట్, భ్రామరి అర్థమైంది కదా. లావెక్కిపోతున్నాము, నడువు సన్నబడాలి, వెయిట్ పెరగకూడదు, భస్త్రిక, కపాలభాతి. 6 నెలలు ఉంచి ఉంచేమా, ఉంచి ఉంచే, ఇలా ఉంచే
నేను తొందర తొందరగా అనేశాను, మీరు ఎంతసేపు అనగలిగితే అంతసేపు అనండి, ఎంతసేపు అనగలిగితే అంతసేపు. భ్రామరీ ప్రాణాయామం తర్వాత లోమ విలోమ ప్రాణాయామము అని అసలైన ప్రాణాయామం. ప్రాణాయామాలలో అన్ని ప్రాణాయామాలు నాశనం అయిపోయి ప్రకృతిలో అందరూ దాన్ని మర్చిపోయి ఈ ఒక్క ప్రాణాయామం మిగిలినా కూడా మిగతా అన్ని పుట్టుకొచ్చేస్తాయి. లోమ విలోమ ప్రాణాయామం, ఎడముక్కుతో గాలి పీల్చటం, కుడిముక్కుతో వదలటం, కుడిముక్కుతో గాలి పీల్చటం, ఎడముక్కుతో వదలటం, మొత్తము మీ జీవితము సంతులితం అయిపోతుంది. నేను చెప్పిన మాట అర్థం చేసుకోండి, జీవితము అన్నాను, ఆరోగ్యం అనలే. తేడా అర్థమవుతుందా? జీవితం సంతులితం అయిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. సమత్వం యోగ ఉచ్యతే. దీనికి అసలు కండిషనే లేదు, ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. కానీ మీ లక్ష్యం ఎలా ఉండాలి అంటే, ఒక సూత్రంతో గాలి ఇలా 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 వెళ్తున్నట్టు ఫీల్ అవ్వాలి మీరు. ఎడముక్కుతో వదిలాం, కుడిముక్కుతో వదిలాం, ఎడముక్కుతో వదిలామంటే ఆ ఛందోబద్ధంగా శ్వాస ప్రాక్టీస్లో వచ్చేస్తుంది, అదే సెట్ చేసుకుంటుంది, మనం ఏం చేయకలే. కానీ దీంట్లో ఉన్నటువంటి చాలా గొప్ప లక్షణం ఏంటి అంటే, మీ జీవితంలో ఉన్నటువంటి ఏ సమస్యలైనా కూడా దీంతో పరిష్కారం అయిపోతాయి. కానీ కొన్ని నెలలు చేస్తే, వచ్చిన కూడా 2 రోజులు చేసి 3 రోజులు చేసి ఏమైంది మాస్టారు అంటే, మా కుర్రాన్ని ఇంజనీరింగ్ చదివిద్దాం అనుకున్నానండి, 2 రోజులు అయింది ఎల్కేజీలో చేర్పించి ఇంజనీర్ ఎప్పుడు అవుతాడండి అని అడిగారనుకోండి, ఏం చెప్పేది నేను? అవుతాడమ్మా, కాస్త ఓపిక పట్టునని చెప్పాలి. ఎన్ని రోజులు అవుతాడు ఇంజనీర్ ఎల్కేజీలో జాయిన్ చేశాక? అదృష్టం బాగుండి, స్ట్రైక్లు అవి లేకుండా, ప్లస్ వీడు అన్ని క్లాసులు పాస్ అవుతూ, రెండు ఉండాలి. వీడు పాస్ అయినా అక్కడ మళ్ళీ వాళ్ళు ఏదో కోర్టులో కేసు చేశారని వాళ్ళు ఏంటి కౌన్సిలింగ్ ఆపిస్తారనుకోండి, చాలా గందరగోళాలు ఉన్నాయి. కానీ 20 ఏళ్ళు పడుతుంది. కానీ ప్రాణాయామం 2 నిమిషాలు మాత్రమే రోజుకి చేసి నువ్వు కనీసం రోజుకు 1 గంట టైం దీనికి వినియోగించండి, కనీసం 1 గంట కొన్ని నెలలు చేసుకోండి. దీని తర్వాత ఇంకొక ప్రాణాయామం ఉంది, ఎడముక్కుతో గాలి ముందు వదిలేస్తాం, వదిలేసి ఎడముక్కుతో మళ్ళా పీలుస్తాం, తర్వాత కుడిముక్కుతో గాలి వదిలేస్తాం, మళ్ళీ కుడిముక్కుతో గాలి పీలుస్తాం, మళ్ళీ ఎడముక్కుతో వదిలేస్తాం. లోమ విలోమ ప్రాణాయామం అని దీని పేరు. సుఖం కాదమ్మా, అనొచ్చు, ఇంకంటే చాలా సుఖంగా ఉంది. డీప్ బ్రీతింగ్ సుఖం కాదమ్మా, డీప్ బ్రీతింగ్ సుఖ ప్రాణాయామం ఇది, లోమ విలోమ ప్రాణాయామమే, లేకపోతే ఇడా పింగళ ప్రాణాయామం అనొచ్చు. మొత్తం బ్యాలెన్స్, అద్భుతంగా బ్యాలెన్స్ అవుతుంది, భలే బ్యాలెన్స్ అవుతుంది అది. అసలు ఏంటమ్మా, ఇంకా లాస్ట్ ఇది, లాస్ట్ ప్రాణాయామ ఉద్గీత ప్రాణాయామ. ఉద్గీత ఉద్గీత తాకి తావుత అవుతు ఉద్గీత ప్రాణాయామం. సింపుల్ గా చెప్పాలి, మనకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఓంకార ప్రాణాయామం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, కాస్త బరువైనటువంటి మాటలు పెట్టి మనం ప్రచారం చేద్దామని. ఏం మామూలుగా చెప్తుంటే ఎవడు వింటానులే, ఉద్గీత ప్రాణాయామం నేర్పిస్తున్నామంటే ఏదో మరి. దీనివల్ల ఏమవుతుందంటే మీ ధారాకాశం విస్తృతం చెంది, మీ ఆత్మజ్యోతిలో ఆ పరంజ్యోతి కలిసిపోతుంది అన్నాం అనుకోండి. టాంప్లెట్లో ఏంటి ఆత్మజ్యోతి, ఏంటి పరంజ్యోతి, ఏంటి ధారాకాశపు అది వస్తారు. వచ్చాక చెప్పేది ఇదే, ఎవడైనా చెప్పేది ఇదే. కొత్త ప్రాణాయామాలు ఎవడు సృష్టించగలడు? అర్థం కాకుండా చెప్తేనే వింటున్నారు ఈ కాలంలో. నాకు అసలు బాగా అర్థమైపోయింది ఏంటంటే, ఎంత అర్థం కాకుండా చెప్తే అంతమంది వస్తారు అంటే నాకేంటే. అంచేత ఉద్గీత ప్రాణాయామం ఒకటి నేర్చుకోండి. ఉద్గీత ప్రాణాయామం అంటే శ్వాస పీల్చుకుంటారు, ఓ ఓం మనం ఊ కూడా అంటలే ఓ పెదవులు మీదగానే కల్పించేస్తాం. మకారం కూడా పలకం, ఉకారం కూడా లేదు. ఓ అంతే, ఆ ఊ మా మూడు లేవు, ఓ ఒక్కటే. ఓ పెదవులు మూసేసి గాలిపించుకోండి. ఓ అనలేకపోతే ఓ అంటున్నప్పుడు మాత్రం మీ బొడ్డు లోపలికి వెళ్ళాలి. గాలి పీల్చుకుంటున్నప్పుడు బొడ్డు బయటికి రావాలి. ఆ కండిషన్ ఎప్పుడు గుర్తుంచుకోండి. సెవెన్ దాకా చేయను, ఇంకొక 20 మినిట్స్, 10 మినిట్స్, ఒక నిమిషం. మీరు ఓంకార ప్రాణాయామం కళ్ళు మూసి చేస్తూ ఉండండి. మీరు ఆ ప్రాణాయామం చేస్తూ ఉంటే ఒక మ్యాజిక్ జరుగుతుంది. మ్యాజిక్ ఏంటంటే నేను అంతర్ధానం అయిపోతాను. మళ్ళీ మీరు అలా చేస్తూ ఉండండి, నేను మళ్ళీ వచ్చేస్తా. అది అంతకంటే చమత్కారం మీకేం కావాలి? చమత్కారాలే కావాలంటున్నారు కదా. చూడండి, అప్పుడు మీరు ఓంకారం మొదలెట్టారు, నేను కదులుతున్నాను. మరి మొదలెట్టండి, కళ్ళు తెరవకండి, డిస్కస్ చేసుకుందాం. అర్థమైంది కదా? దీపయజ్ఞము, యుగయజ్ఞము, గాయత్రి యజ్ఞము, సంస్కారాలు ఐదు ముందు చెప్పినవే. అందులో జన్మదిన సంస్కారం ఇవాళ కొంచెం మనం మచ్చుగా చేసుకుందాం, కానీ ఇంకాస్త డీటెయిల్డ్గా పద్ధతిగా మంత్రాత్మకంగా చేసుకుందాం. సంస్కారాలు ఐదు సంస్కారాలు అందరికీ ఆ మంత్రాలు నోట్లోకి రావాలి. అందరికీ అంటే ఆది నేర్చుకునేవాళ్ళు, అదొక క్లాస్ లాగా పెట్టండి. అర్థమవుతుందా? వాళ్ళకి అంతా నోటికి వచ్చేయాలి. వాళ్ళకి ఆ కర్మకాండ, దాని మంత్రాలు, దాని వివేచన అంతా నోటికి రావాలి. తెలియటం వేరు. ఇప్పుడు నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి అద్భుతంగా పాడతాడు, చాలా అద్భుతంగా. ఎందుకంటే సంస్కృతం తెలియని, సంస్కృతం అంటే సంగీతం తెలియని నాకే ఆయన పాడుతూ ఉంటే అదో రకమైనటువంటి దివ్య లోకాల్లోకి వెళ్ళిపోతాను నేను. కొంచెం అది ఇప్పుడు గుర్తు చేశారు, అందువల్లే అది గుర్తొచ్చింది. రెండు గుర్తు చేశారు, ఆయన అమ్మ గురించి గుర్తు చేశారు, ఆ వ్యక్తిని గుర్తు చేశారు. కానీ ఆ వ్యక్తితో ఒకే లోపం ఉంది, ఏ పాట పూర్తిగా రాదు. ఆయన రెండు లైన్లు, మూడు లైన్లు, ఏం లాభం? పాట రాని నేనే ఎంతో అద్భుతంగా పాడగలిగే ఆయన అంతే. అంటే సంస్కారాలు చేయించగలగాలి అవగాహనతో. అప్పుడు మనం గురువు గారికి ఏదైనా ఇచ్చినట్టు. ఆ సంస్కారాలు చేయించడానికి ఆ మంత్రాలు తెలియాలి, కర్మకాండ తెలియాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేయించినట్టు చేయించకండి. ఇప్పుడు తన సంస్కారం చేయించటంలో అది వంక పెట్టుకుని నీకు ప్రాణాయామం అవంతా చెప్తున్నాను నేను, కానీ మీరు ఆ వంకలు పెట్టుకుని అలా చేయించకండి. పద్ధతిగా అది ఎలా చేయించారో అలా చేయించాలి. దానికి ఇక్కడ క్లాసులు జరుగుతాయి, దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేయండి. ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వస్తారు, వాళ్ళు నేర్చుకుంటారు. అందరూ నేర్చుకోవాలని కాదు, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు అందరూ అన్ని అసంభవం నేర్చుకోవటం అనేది, ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకుంటారు. అదైనా దీపయజ్ఞము, యుగయజ్ఞము, గాయత్రి యజ్ఞము, వాటి ద్వారా సంస్కారాలు ఎలా చేయించాలి, అది ఒక క్లాసెస్. ఇది కాక షట్చక్ర జాగరణకి క్లాసెస్, పంచకోశ అనావరణకి క్లాసెస్, గ్రంథి భేదనికి క్లాసెస్ ఇక్కడ కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటాయి. ఇది కాకుండా ఇక్కడ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఇంకా మిగతా ఊళ్ళకి వెళ్ళి చెప్పాలి. మీరు పేపర్ అడ్వర్టైజ్మెంట్, ప్యాంప్లెట్, ఫలానా ఊళ్ళో ఇది చేస్తున్నాం అంటాం, వెళ్ళటం, కూర్చోటం. మనం అనేక యజ్ఞాలు చేసాం, మీకు గుర్తుందో లేదో, 5,000 కుండీల యజ్ఞాలు కూడా చేసాం విత్ 14 డేస్ నోటీస్. ఇవాళ అనుకుందాం 14 రోజు చేసాం 5,000 కుండీల యజ్ఞం. మనకెప్పుడు ఒకటే ప్రకాష్ గుర్తుంది కదా, ఏంటి అనుకోవటం? ఎవ్వరూ రారు, నువ్వు నేను ఉంటావు కదా, మన ఇద్దరం గ్యారంటీ మొదలెట్టేస్తాం. వస్తే ఓకే. అలాగే ఈ క్యాంప్కి ఎంతమంది వస్తారు, వస్తారా రారా? వస్తే వస్తారు, లేకపోతే ప్రకృతి ఆ మహాకాలుడు చాలా కోపంలో ఉన్నాడు, మనకు అది అర్థం అవ్వాలి. ఇప్పుడు విపరీతమైనటువంటి ఆవేశంలో ఉన్నాడు. అంతేత కొంచెం మనం కలపగలిగితే చాలు, మంట అంటుకుంటుంది. కానీ కలిపే ముందు ఇందాక నేను చెప్పాను, ఒక ఆయన అద్భుతంగా పాడతావా, తర్వాత ఏంటి ఇంకేం చెప్తారు మీరు?
అంచేత పూర్తిగా నేర్చుకోండి, పద్ధతిగా నేర్చుకోండి, నేర్చుకునేదేదో పూర్తిగా నేర్చుకోండి. షట్చక్ర జాగరణ నేర్చుకుంటారు, పూర్తిగా నేర్చుకోండి. అన్నమయ కోశ అనావరణ గురించి నేర్చుకుంటారు, ప్రాణమయ కోశ ఒక్కొక్క కోశం గురించి నేర్చుకోండి. అభ్యంతరణి అదే అనంత పద్మనాభ వ్రతం యొక్క దీక్ష మీరు తీసుకున్నది, 14 సంవత్సరాల దీక్ష అని చెప్పాను కదా. ఏదైనా అన్ని క్లాసులు ఇక్కడ రన్ అవుతాయి, అన్ని క్లాసులు ఒకేసారి రన్ అవ్వవు. అంటే 2 నెలలకు 3 నెలలకు మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్లాసులు ఉంటూ ఉండొచ్చు, దానికి మాత్రం తప్పనిసరిగా అటెండ్ కండి. ఆ క్లాసులు అటెండ్ అయినటువంటి వాళ్ళ బాధ్యత ఏంటంటే, వాళ్ళ ఊళ్ళో వాళ్ళ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఇంకా విజృంభించి దాన్ని అంటించాలి. ఆ ధ్యానాన్ని ఎవడు వింటే వాడు ఎవ్వడు విండు గోడకి చెప్పండి. బుద్ధుడు ప్రచారం కోసం తన మనుషుల్ని పంపించే ముందు వాళ్ళకు ఒక అలవాటు చేసేవాడు. బుద్ధుడు లెక్చర్లు ఇవ్వటం అంతా నేర్పాక గోడకి తిరిగి లెక్చర్ ఇవ్వమనేవాడు. మనుషుల వైపు తిరిగి కాదు, గోడకి తిరిగి కూర్చోమనేవాడు. ఎవరు వింటున్నారు, ఎవరు వచ్చారో ఏది పట్టించుకోకూడదు. నువ్వు చెప్పవలసినటువంటి లెక్చర్ నువ్వు చెప్పేయి, విన్నవాడు వింటాడు, విన్నవాడు విండు. అసలు వచ్చాడో లేదో అదంతా తెలియదు. అసలు బుద్ధుడు పంపించినటువంటి పరివరాజకులు ఎప్పుడు గోడకు చూసి చెప్పేవాడు. వాళ్ళ వీపు మాత్రమే కనిపించేది మనుషులకి. వచ్చేవాళ్ళకి వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానం ఇంట్రెస్టింగ్గా ఉంటే కూర్చొని వినేవాళ్ళు, లేకపోతే వినేవాళ్ళు కాదు. వాళ్ళ ఆ పరివరాజకుల లక్షణాలు కావాలని పూజ గురుదేవులు ఎప్పుడు ముట్టుకునేవారు, ఈ మాట చెప్తూ ఉండేవారు. ఎప్పుడు ఎందుకో మనుషులకి ఈ పాయింట్ అర్థం కాదు. యు డోంట్ కేర్ హూ ఈజ్ లిజనింగ్. ఎవడికి పట్టింది? ఇప్పుడు పొలిటికల్ మీటింగ్స్ పెడుతున్నారు, వాళ్ళు ఏమైనా పట్టించుకుంటున్నారా? ఏంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తోలుకొస్తూ ఉంటారు స్నేహితుల్ని. ఎవరికి వాళ్ళు తోలుకొచ్చేది? మీకు చాలా పెద్ద అపోహ ఏంటంటే వాళ్ళు ఏదో చాలా డబ్బులు కుమ్మరించేసి రష్యం తెచ్చుకుంటున్నారు అన్నది ఒక అపోహ మాత్రమే. మీకు డబ్బుతో వచ్చేవి రష్యలు రావు. కానీ ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎవడో వాడు ఇగో ఈ 3 ట్రక్కుల్ని 50 ట్రక్కుల్ని నేను తెచ్చుకుంటాను, అది వేరే విషయం. తేడా అర్థమవుతుంది కదా. మీరు అలా తెచ్చుకోండి, అదే ఉదాహరణ నేను ఇచ్చింది. క్లియర్? ఇంకా ఇప్పుడు దీపయజ్ఞంలో భాగంగా జ్యోతులు వెలిగించారు. 3 సార్లు గాయత్రి మంత్రం చేసుకున్నాక టాపిక్ వచ్చేస్తాను నేను. ఎందుకంటే నేను ఒక సిలబస్ పెట్టుకున్నాను. నేను ఓడరేవులో మనం చెప్పబోయేటటువంటి క్లాసులు అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పేస్తాను. దాన్ని మీరు పాలిష్ చేసుకుని డెవలప్ చేసుకోవాలి. అది ఇక్కడ నేర్చుకుని మీ మీ ఏరియాజులో ఇంత విపులంగానూ విస్తృతంగానూ చెప్పాలి. అందరూ ఇక్కడికి రావక్కర్లే, ఒకడు దీపం వెలిగించుకుని అక్కడ తీసుకెళ్తే చాలు, అంతే కదా. అది నేర్చుకోండి. అంచేత 3 సార్లు గాయత్రి మంత్రం స్వాహ ఇదం గాయత్రి ఇదం నమ మాతో చేస్తాం. అది యజ్ఞం యొక్క ఆహుతులు చేస్తున్నాం మనం. ఊదతులు వెలిగించారా? అమ్మ ఊదత్తులు అన్నీ వెలిగించేసే వెలిగించే అమ్మా, వెలిగించాక మొదలు పెడతా. అంటే ఏంటి అక్కడ దీపం అంటే అగ్ని, ఊదత్తులు అంటే హవన సామాగ్రి. అగ్నిలో ఎప్పుడైతే హవన సామాగ్రి వేస్తామో సుగంధం బయటకు వస్తుంది కదా. ఈ దీపయజ్ఞంలో అదే వాతావరణం మనం కలిసింపజేస్తాం. షార్ట్ కట్ అనమాట. ఇంకా ఇవాళ నేను చెప్పినటువంటి ప్రాణాయామాల క్లాసులు జరగాలి. ప్రాణాయామాల క్లాసుల్లో పొద్దున్న పూట ఎప్పుడో 2 గంటలు ప్రాణాయామ క్లాసెస్ అరేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఖాళీ కడుపుని రావాలి వాళ్ళు. ఏదో ఎర్లీ మార్నింగ్ 5 కో ఎప్పుడో 2 అవర్స్ ఉంటారు. రోజుకొని ప్రాణాయామం, సహజ ప్రాణాయామం ఒక రోజు, లోతైన ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామం, ఉద్గీత, అలా 8 ప్రాణాయామాలు చెప్పాను. 8 రోజుల పాటు నేర్పించండి. మంచిది తాగొచ్చు, కానీ తాగకుండా ఉంటేనే మంచిది. కానీ ఇట్స్ ఓకే. పొద్దున్న 5 గంటలకు పెట్టేస్తే 5 to 7 పెట్టేసి టిఫిన్ చేసుకుని వెళ్ళిపోతారు. అలాగే 8 రోజులు క్లాసులు ఆసన ప్రాణాయామాలు. ఇప్పుడేం చెప్పాను? దీపయజ్ఞము, యుగయజ్ఞము, గాయత్రి హవనము, సంస్కారాలకి క్లాసులు జరగాలి. ఇది కాకుండా షట్చక్ర జాగరణకి కుండలిని సాధన గురువు గారు గాయత్రి మహావిజ్ఞాన్ ఫస్ట్ పార్ట్లో ఇచ్చారు. ఆ సాధన చేయించాలి. గాయత్రి యొక్క 3rd వాల్యూమ్లో పంచకోశ జాగరణకి సాధన ఇచ్చారు. ఆ సాధనలు 2 వేరు అన్ని కలిపి కాదు. షట్చక్ర జాగరణ క్లాసులు జరుగుతున్నప్పుడు అవి జరుగుతాయి, పంచకోశ సాధన జరుగుతున్నప్పుడు అవి జరుగుతాయి, గండిభేదన సాధన జరుగుతున్నప్పుడు అవి జరుగుతాయి. ఈ క్లాసెస్ అన్నిటికీ మీరు టైం టేబుల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాణాయామంలో కొన్ని విశేషమైనటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గాయత్రి మంత్రము గాయత్రి సాధన అది చేస్తున్నటువంటి వాళ్ళకి, గాయత్రి సాధన చేస్తున్నటువంటి వాళ్ళకి 24 గాయత్రి ముద్రలు తెలియకపోతే గాయత్రి నిష్ఫలాభవేత్ అని ఒక శ్లోకం ఉంది. అది కరెక్ట్, తప్పు కూడా. తప్పు ఎందుకు అంటే చేసిన గాయత్రి నిష్ఫలం ఏమవ్వదు, కానీ కరెక్ట్ ఎందుకు అంటే మనం ఏదైనా ఒక పని చేస్తే 100% లాభం రాలేదనుకోండి తప్పేది. రజనీష్ ఒక ఖర్చు చెప్తూ ఉండేవాడు, ఒక గురువుని ఇంటికి తీసుకొస్తున్నారు, చాలా కోపంగా ఉన్నాడు ఆ శిష్యుడు, చాలా డబ్బున్న శిష్యుడు, రోల్స్ రాయిస్ కారులో గురువుని తీసుకొస్తున్నాడు ఎయిర్పోర్ట్ నుంచి. భార్య కూడా ఉంది, భార్య గురువు గారి పక్కన కూర్చుంది, డ్రైవింగ్ సీట్లో శిష్యుడు నడుపుతున్నాడు. శిష్యుడు మొహం చూడగానే అర్థమైపోయింది గురువు గారికి ఇక్కడ ఏదో గందరగోళం అయింది. ఏం నాయన అన్నాడు. ఏం నాయన అంటాయండి, 10 లక్షల రూపాయలు లాస్ వచ్చిందండి. 10 లక్షల రూపాయలు లాస్ వస్తే మరి బాధాకరమైన విషయమే కదా, కానీ పక్కన భార్య కూర్చుని ఉంది, ఆవిడ మొహంలో ఏం దుఃఖం కనిపించటంలే. గురువు గారికి ఆశ్చర్యమైంది, మరి లాస్ వస్తే ముందు బాధపడేది భార్య, సముదాయించవలసిన వాడు భర్త, వాడేమో ధుమధుమలాడిపోతున్నాడు బాధపడిపోతున్నాడు 10 లక్షల రూపాయలు లాస్ వచ్చిందని. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త ఏదో ఫోన్ వచ్చిందని వెళ్తే ఈవిడిని అడిగారు, ఏంటమ్మా లాస్ వచ్చింది అంటున్నాడు. అంతా ఒత్తిదేనండి, ఓ వ్యాపారం పెట్టాం మేము, 10 లక్షల రూపాయలు లాభం వచ్చిందన్నాడు. మరి 10 లక్షల రూపాయలు లాభం వస్తే ఆయన అంత ధుమధుమలాడు, ఆయన 20 లక్షల రూపాయలు లాభం వస్తుంది అనుకున్నాడండి. 10 లక్షలే లాభం వచ్చింది, మరి 10 లక్షలు లాస్ వచ్చింది కదా. గాయత్రి నిష్ఫలాభవేత్ అలా అన్నమాట, అర్థమైందా? అంటే ముద్రలతో చేస్తే ఎక్కువ లాభం వస్తుంది, లాభం గ్యారంటీ గాయత్రి చేస్తే. అది మాత్రం గుర్తుంచుకోండి, ఆ శ్లోకాల యొక్క అంతరార్థాలు ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పాడో మీకు అర్థమవ్వాలి. ఎలాగో కష్టపడుతున్నారు, కష్టపడలేదో మీరు బాగా కష్టపడండి, ముద్రలు కూడా వేసుకోండి. కానీ మరి ముద్రల గురించి ఎందుకు మాట్లాడటం లేదు మాస్టారు? కారణం ఏంటి అంటే ముద్ర వేయటం వేరు, ముద్ర వేశామని నటించటం వేరు. మనం ముద్రలు వేయలేము, మనం నటిస్తాం. గురువుల యొక్క ఉద్దేశం ఏంటి అంటే మీరు ఎలాగో నటిస్తారు కదయ్యా బాబు, ఇక్కడ కూడా నటన ఎందుకు వద్దులే అన్నారు. కానీ ఇప్పుడు గురువులకు ఒక బెంగ పట్టుకుంది, నటించేవాళ్ళు కూడా లేకపోతే ఏమవుతుంది అని. వివేక్ ఎవరి బాధ వాడదమ్మా. ఇంగ్లాండ్లో వివేకానందని కొంతమంది విక్రించారు, కాషాయ బట్టలు వేసుకునేవాడు. ఎలా, ఏమయ్యా మీ దేశంలో దొంగ సన్యాసులు ఉంటారు అంటారట కదా, పొడవటం అనమాట ఈయన కాషాయ బట్టలు వేసుకున్నాడు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వివేకానంద జోలికి వెళ్తాం, ఎవడో అని ఉంటే వాడు ఏదో కుళ్ళేవాడు ఏడ్చేవాడు. వివేకానంద ఏమన్నాడో తెలుసా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అన్నాడు. ఎవరి మీద అతని గర్వం, నకిలీ సాధు వేషధారుల్ని నేను గర్విస్తున్నాను అని. ఇప్పుడు వీళ్ళు కంగు తిన్నారు. కారణం ఏంటంటే నాయన నకిలీ వజ్రం ఎప్పుడుంటుంది, ఉంటే అంటే నకిలీ సాధువులు ఉన్నారని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, అంటే అర్థం ఏంటి? సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అందరి దగ్గర ఒరిజినల్ డైమండ్ ఉందయ్యా, సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అంచేత అలాంటి ప్రౌడ్ ఆఫ్ దెమ్ లాగా మనం ఏదైనా ఈ నకిలీ ముద్రలు వేసుకుని ఉపయోగించుకోగలమేమో చూద్దాం. కొంచెం నేను వివరణ ఇవ్వలేను కానీ సంకేతాలు ఇస్తాను నేను. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మాత్రము మీలో చాలా మంది వాటిని ఉపయోగించుకోగలరు. నేను మీతో చాలాసార్లు చెప్తున్నాను, నేను అతిశయోక్తిగా చెప్పడం లేదు, మీకు ధైర్యం చెప్పడానికి చెప్పడం లేదు. గురువుల యొక్క సత్యవాక్ ప్రమాణంగా చెప్పేది ఏంటంటే మీకు కుండలిని జాగరణ పంచకోశ అనావరణ అయిపోయినది. మీరు ఎక్కడ ఇరుక్కుని ఉన్నారంటే మానవ జాతులు మీరు ఈ మూడు బంధాల్లో ఇరుక్కుని ఉన్నారు, పుత్రేషణ విత్తేషణ దారేషణ, దాన్నే బ్రహ్మగ్రంథి రుద్రగ్రంథి విష్ణుగ్రంథి అంటే అక్కడ ఇరుక్కున్నారు మీరు. అంటే అంతా అయిపోయింది, కానీ అంతా అయిపోయినా అది చాలుగా ఇరుక్కోవటానికి అక్కడి నుంచి బయటపడలేకుండా ఉన్నారు. మీరంతైతే పిచ్చి పిచ్చిగా ఈ సాధనల గురించి పట్టించుకోవద్దు, ఈ సాధనలన్నీ గబగబ మీరు నేర్చేసుకుని మీ ఏరియాలో చెప్పేయండి అంటానికి కారణం ఏంటంటే ఇది మీకు మీకే తెలుస్తుంది, ఇదంతా మీకు వచ్చాను మీకు అయిపోయింది. మీరు ఆ స్థితిలో ఉన్నారు, అది వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు, లేకపోతే ఇది ఇలా బయటకు వచ్చేది ప్రపంచానికి. ఋషులేం వెదరాళ్ళేం కాదు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి. ఇంకా ఈ ముద్రల గురించి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందాక 5 ప్రాణాయామాలు, 3 ఉప ప్రాణాయామాలు చెప్పాను నేను. ఉప ప్రాణాయామాలు ఏంటి అంటే సహజ ప్రాణాయామము, దీర్ఘ ప్రాణాయామము, ఓంకార ప్రాణాయామము. ఉప ప్రాణాయామాలు అంటే నా ఉద్దేశం ఏంటంటే అది యాక్చువల్గా ప్రాణాయామాలు కావు, అవి మామూలుగా జరిగిపోతూ ఉండేవి. ఇప్పుడు మీరు గాలి పీల్చుకుంటూనే ఉంటారు, అది ప్రాణాయామమే. కానీ మీరు అందరూ చేస్తున్నారు కదా, అంచేత వాటిని ముఖ్యం కాదు. ముఖ్యమైనటువంటివి ప్రాణాయామ సాధనలో ముఖ్యమైనటువంటివి ఏంటి అంటే భస్త్రిక, కపాలభాతి, బాహ్య ప్రాణాయామము, లోమ విలోమ ప్రాణాయామము, భ్రామరి ప్రాణాయామం. ఇవి 5 ముఖ్యమైనవి. ఇవి 5 కూడా 5 ప్రాణాల మీద పనిచేస్తాయి. అంతవరకే చెప్పమని పెర్మిషన్. ఏది ఏ ప్రాణాయామము దేని మీద పనిచేస్తుంది అన్నది ఇంకా మీరు ప్రాక్టీస్తో నేర్చుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ముద్రలు ఉన్నాయి, ఆ ముద్రలు కూడా అర్థం చేసుకోండి. తత్వాలకి వాయువులకి ఉన్నటువంటి సంబంధము గురువు గారు గాయత్రి మహావిజ్ఞానంలో చాలా స్పష్టంగా ఇచ్చారు. అది మీకు ఎక్కడ దొరుకుతుందో చెప్పాను. కానీ ఆ ప్రాణాల గురించి నేను చెప్పను. ఏ విధంగా అవుతే 5 మహాప్రాణాలు. 5 మహాప్రాణాలు అంటే ఏంటన్నమాట, ఇవి మనకి తెలుసున్నటువంటి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు మహాప్రాణాలంట. వీటికి ఉప ప్రాణాలు ఉన్నాయి, నాగ, కృకుల, దేవదత్త, ధనంజయ, ఇంకోటి ఏంటి, కూర్మ. ఇవి 5 ఉప ప్రాణాలు. మహాప్రాణాలు ఈ చేతిలో ఉన్నాయి, ఉప ప్రాణాలు ఈ చేతిలో ఉన్నాయి. ఇంతవరకు అర్థమైంది కదా. అంచేత ముద్రలు ఎప్పుడు వేసినా కూడా 2 చేతులతోనే వేస్తామని చెప్తారు. ఒక చేత్తో వేసేటటువంటి ముద్రలు కేవలం అభయముద్ర 1, వరద ముద్ర 1. నాకు తెలిసి ఒక చేత్తో వేస్తాం, అభయముద్ర ఇలా అంటాం, వరద ముద్ర ఇలా అంటాం. కానీ తమాషా ఏంటంటే ఇవి 2 కలిపి చేస్తాం ఎప్పుడు. కానీ అది వదిలేయండి. 5 మహాప్రాణాలు, 5 ఉప ప్రాణాలు. తత్వాలకి మహాప్రాణాలకి ఉన్న సంబంధం పుస్తకంలో రిఫర్ చేసుకోండి. ఎందుకు అది రిఫర్ చేసుకోమని చెప్తున్నాను అంటే, ఆ మాత్రం కూడా కష్టపడలేని వాళ్ళకి ఈ జ్ఞానం అర్థం చేసుకునేటటువంటి అర్హత లేదు. మీ ఇంట్రెస్ట్ కోసం అని చెప్తున్నా. ఇందులో ఇది చాలా ముఖ్యమైనటువంటి వాయువుకి సంబంధించినటువంటి తత్వము అగ్ని. ఇది మీరు ఎప్పుడు కలిపినా అగ్నిని కలుపుతున్నారు, నిజంగా అగ్నే కదులుతోంది అని మీకు తెలియాలి. అందుకే పామిస్ట్రీ తెలిసిన వాళ్ళకి కొంచెం తెలుస్తుంది. దీన్ని విల్ అంటాం, సంకల్ప శక్తిని చూపించేటటువంటి వేలు అంటాం. ఈ వేలులో ఏం లేదు, ఈ వేలులో ప్రవహించేటటువంటి ప్రాణవాయువు యొక్క శక్తి సంకల్పము. దానికి ఉప ప్రాణం ఇది, ఎడం చేతి. చాలామంది నన్ను అడుగుతారు, మరి ఎడంచేయి వాట ఉన్న వాళ్ళకి, వాళ్ళకు కూడా ఇదే లా. ఎడంచేయి వాట ఉన్నవాడిది కూడా ఎడంచేయని ఎడంచేయమనే అంటాం, కానీ కుడిచే అనవని నా ఉద్దేశం. అంటారా కుడిచేయని అనం కదా, అంచేత అది అదే. ఎడంవైపు భాగం ఎడంవైపు భాగమే, కుడివైపు భాగము కుడివైపు భాగమే. ఇది అర్థమైంది కదా. అగ్ని యొక్క మహాప్రాణము, ఉప ప్రాణము. ఎప్పుడైనా వేలు తెరిచి ఉన్నటువంటిది వర్క్ చేస్తూ ఉంటుంది, మూసేస్తే స్విచ్ ఆఫ్ అన్నమాట. తెరిచాము అంటే స్విచ్ ఆన్, మూసాము అంటే స్విచ్ క్లోజ్ చేసాం అన్నమాట. ఈ ఫండమెంటల్స్ గుర్తుంచుకుంటే ముద్రలు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. ఎలాగైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకోటి చాలా గుర్తుంచుకోండి, ముద్రలు ఎప్పుడైనా ఎలాగైనా ఎక్కడైనా వేసేసుకోవచ్చు, నథింగ్ హ్యాపెన్స్. చేత ముద్రలకి కండిషన్ ఏం లేదు, కండిషన్ ఏం లేదు కనుక అది రహస్యంగా ఉంచారు. ఇంకేంటే అంత ఈజీ. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా పెద్ద తమాషా ఏంటి అంటే, చాలా శక్తివంతమైనటువంటివన్నీ చాలా ఈజీ. 1 కోటి రూపాయలు సంపాదించుకోవాలంటే చాలా కష్టం, బతకటం అంటే చాలా ఈజీ, గాలి పీల్చుకుని వదిలితే చాలు, బతికిపోతారు కదా. కదా దానికి మీరేం చేయాలి, గాలి పీల్చుకుని వదలటానికి మీరేం చేయాలి, మీరేం చేయక్కర్లే. అదే మీరేం చేయకండి అంటే చాలా గొప్పమైనటువంటి విషయాలు చాలా సులభంగా జరిగిపోతూ ఉంటాయి. అంతేత ఈ ముద్రలతో
అద్భుతమైనటువంటి శక్తుల్ని మీరు కుదపవచ్చు. కుదపటమైన మాటలు. సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ ఒకవైపు ఫ్రాన్స్, ఒకవైపు ఇంగ్లాండ్, రెండింటి మీద రాత్రి 12 గంటలకి సేనలు మోహరించి ఉన్నాయి. గ్యారంటీ గెలిచిపోవటం అది. ఈనాటికి కూడా ఎవరికీ తెలియదు ఎందుకు ఓడిపోయాడో హిట్లర్. ఈనాటికి ఎవరికి తెలియదు. దానికి ఏకైక కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ ముద్రలను ఉపయోగించుకుని ఆనాడు దాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ప్రపంచాన్ని మేలు కోరేటటువంటి వ్యక్తులు ఆయన దగ్గరికి వెళ్ళారు ఆ రోజు. ఇప్పుడు కనుక నువ్వు కల్పించుకోకపోతే హిట్లర్, ఇప్పుడు హిట్లర్ రాజ్యం చేస్తుండే ఇప్పుడే ముసలాడు అయి ఉండేవాడు కానీ బతికే ఉండేవాడు. ఇప్పుడంతా మనం ఇదంతా మానేసేటప్పుడు హిట్లర్ చెప్పేటటువంటి ఏ పంధాలో ఏం చేసి ఉండేవాళ్ళమో మనకి తెలియదు. ఆ రాత్రికి రాత్రి ఆయన ఈ ముద్రా ప్రయోగాలు చేసి అలాగే ఇంకో సంఘటన జరిగింది 71-72 నాకు ఇయర్ గుర్తులేదు. పాకిస్తాన్ ఇండియా వార్ జరుగుతున్నప్పుడు 7th ఫ్లీట్ అమెరికా నుంచి 7th ఫ్లీట్ అనేటటువంటి ఒక ఏంటంటారు ఫ్లీట్, నౌక ఫ్లీట్ అనమాట, అంటే అనేక నౌకల సమూహము. ఆర్డర్ అయిపోయింది, అవి బయలుదేరి వచ్చేసాయి. వచ్చేసాయి కూడా సాధారణంగా మిలిటరీలో ఆర్డర్ ఇచ్చేసి బయలుదేరిపోయాక ఇంకా ఆపేదే ఉండదు. ఇంకంతే కదా, స్విచ్ వేసేసి ఆర్డర్ రాసేసి అటాక్ అని చెప్పాక ఇంకా ఆపేదే ఉంటుంది. కానీ తమాషాగా రాత్రి 9 గంటలకు వెనక్కి తిరిగి వెళ్ళిపోయి. దానికి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి కారణం. దీని ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్ ఈస్ పాసిబుల్, అంత శక్తి ఉంటుంది వీటిలో. కానీ మనం నటించగలం, మీరు అది చేయలేరు. దానికి రెండు కారణాలు ఉన్నాయి. యమనియమాలు పూర్తిగా సాధించినటువంటి వ్యక్తికే ముద్రలు పనిచేస్తాయి తప్ప మిగతా వాళ్ళకి ముద్రలు పూర్తిగా పనిచేయవు. నువ్వు చేసిన ముద్ర 5% 9% పనిచేస్తుంది. ఎందుకంటే శక్తి వేస్ట్ అంటే ఎప్పుడు ఉండదుగా. ముద్రలో అంత శక్తి ఉన్నప్పుడు నువ్వు నటించినా దాని ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఓ 5% 10% ఎఫెక్ట్ ఉంటుంది. ఆ 5% 10% నీకు కాస్త ఉత్సాహం తగ్గి మూడ్లో లేవనుకో, అది కూడా ఉండదు. ఉత్సాహంగా ఉంటే కాస్త పనిచేస్తుంది. కానీ అంత శక్తి ఉంది, మీరు కొంచెం యమ నియమాల గురించి కొంచెం మనసు పెడితే ఆ శక్తి మీ చేతిలో కూడా వచ్చేస్తుంది. మెయిన్ ఇది. అగ్ని, దాని తర్వాత వాయువు. అగ్ని వాయువు ఈ రెండు ఒకదానికొకటి తోడవుతే అది చిన్ముద్ర. అగ్ని వాయువు కలిస్తే అందుకే జ్ఞానముద్ర చిన్ముద్ర అంటాం. చిన్ముద్ర అంటే కిందకు ఉంటుంది, జ్ఞానముద్ర అంటే పైకి ఉంటుంది. అందులో కూడా శక్తి తేడా ఉంది, మీకు తెలియాలి. రెండు ఒకటి కాదు. ఇలా ఉన్నప్పుడు శక్తి ఒక డైరెక్షన్లో వెళ్తుంది, ఇలా ఉన్నప్పుడు శక్తి ఇంకో డైరెక్షన్లో వెళ్తుంది. ఏ డైరెక్షన్లో వెళ్తుందా అన్నదని మీరు ఊహించుకోండి. ఇంకే నేను చెప్పాను కదా, ఇప్పుడు మనం నటించడమే తప్ప అసలైనటువంటి విద్య ఇంకా టైం రాలేదేమో. యమ నియమాల గురించి పతంజలి యోగ అదో క్లాస్ పెట్టాలి మీరు, పతంజలి యోగ సూత్రాల మీద. ఇక్కడ ఇంకా ఓడరేవులో మొత్తము భారతీయ సంస్కృతికి కేంద్రంగా మార్చాలని నా కోరిక. కానీ నా కోరిక వచ్చే లాభం లే, మీరు సహకరించాలి. మీరు సహకరించాలి, మీరు నేర్చుకుంటే కదా. ఆవిడే చెప్తాను, ఇన్నాళ్ళు నేను చెప్పాను గోడకి, ఇన్నాళ్ళు నేను చెప్తూనే ఉన్నా కానీ గోడకి చెప్తూ ఉన్నా. కానీ ఇప్పుడు నేను మొహం తిప్పా, మనుషులు వేసే మొహం తిప్పా. అంచేత మీరు దాన్ని చూసుకోండి. ఇది అర్థమైంది కదా, చిన్ముద్ర జ్ఞానముద్ర. ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే నిరంతరం వేసుకుంటూ ఉండండి. జ్ఞాపశక్తి పెరుగుతుంది, చదివినది అర్థం అవటం మొదలెడుతుంది. అన్నిటికంటే చాలా గొప్పదైనటువంటి విషయం ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు మీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తాడు. అందుకని చిన్నపిల్లలతో చేయమంటాం మనం ఎప్పుడు కూడా. ఆ దక్షిణామూర్తి వేసుకోవాలి, అక్కడ క్లాస్ టైం అవుతే చెప్పమ్మా. అది చూసుకోండి మీరు. అంతే తప్ప మాస్టర్ మీరు చెప్తున్నారని ఆగానని ఉంది. కానీ ఇవాళ కొంతమందికి నేను ప్రామిస్ చేశాను, నేను దాని గురించి చెప్తానని. ఆ ప్రామిస్ నేను పూర్తి చేసుకుంటున్నా. ఉంది కానీ ఇప్పుడు టైం ఉంటే ఇప్పుడు కొనసాగిద్దాం. చిన్ముద్ర జాలముద్ర ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. అన్నిటికంటే తమాషా ఏంటి అంటే ఈ ముద్రని మీరు అవగాహన చేసుకోగలిగితే మృత్యువుని దాటివేస్తారు. సంజీవిని ముద్ర అని కూడా అనొచ్చు దీన్ని. ఇంతేకంటే దేవతలు గురువైనటువంటి బృహస్పతి ఈ వేలు, ఈ వేలుని పామిస్తే తెలుసున్న వాళ్ళకి తెలుసు దీన్ని గురుగ్రహంతో పోలుస్తాం, దీన్ని శుక్రగ్రహంతో పోలుస్తాం. గురు శుక్రుల కలయికే మృత సంజీవిని ముద్ర. ఇంచేత చెప్పేగా ఈ ముద్రలు అనేక మ్యాజిక్లు చేయగలం. అంటే నిరంతరం ఈ ముద్ర చేసుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆయు పెరుగుతుంది, రోగాలు తగ్గుతాయి. అందుకనే ప్రాణాయామం అది చేస్తున్నప్పుడు గురువులు చాలా మంచివాళ్ళు, వాళ్ళు అలా అందజేస్తే రహస్యాల మీద రహస్యాలు. ఆచరణ లోపం అంతే, మీరు ఇలా పెట్టుకుని ఉంటే చాలు, ప్రెషర్ ఇవ్వక్కర్లే, ఇలా నొక్కక్కర్లే, మీరు జస్ట్ టచ్ అవుతే చాలు. కరెంటు ఫ్లో అవడానికి దాన్ని బిగించి దాని మీద ప్రెషర్ పెట్టక్కర్లే, 10 టన్నుల బరువు అలా అలా పెడితే చాలు షాక్ కొట్టేస్తుంది, మీరు పట్టుకోవాలి. అంటే జస్ట్ టచ్. దిశ నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటున్నావు, ఏ దిశలో పంపిస్తావు నీ ఇష్టం. సెవెంత్ ఫ్లీట్ని పంపించాలి అంటే మరి వాళ్ళు ఏం చేశారు, అక్కడ బాంబింగ్ ఆపాలంటే ఏం చేశారో మరి నాకు తెలియదు. వాళ్ళు ఏ ముద్రలు వేశారు దిశ అంత ఇంతే అమ్మా. ఎప్పుడైనా ఎలా చేసినా మంచిది, ఎలా చేసినా మంచిది. ఇంకేంటి, శక్తి మీలో ఆవిర్భవించాక ఆ శక్తి మీరు ఏ డైరెక్షన్ లో పంపిస్తున్నారు అన్నది దానికి ఇది ఇంపార్టెంట్. శక్తి మీలో వచ్చేస్తుంది, ఇలా పెట్టినా అలా పెట్టినా, ఇలా పెడితే ఒక దిశలో వెళ్తుంది, ఇలా పెడితే ఇంకో దిశలో వెళ్తుంది. అది ఎట్టు వెళ్తే మనకే ఎక్కడికైనా వెళ్ళని, అది గురువులు చూసుకుంటారు. కానీ మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది పైకి వెళ్తే ఏమవుతుంది కిందకి వెళ్తే ఏమవుతుంది అని. రహస్యం ఏం లేదు. ఇంకేంటే సైన్స్ ఈజ్ ఆల్వేస్ సింపుల్. అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటిది ఇది ఏంటంటే వాత రోగాలు అంటామే. వాతరోగాలు అంటే కొన్ని మోకాళ్ళ నొప్పులు వాతావరణం వల్ల వస్తాయి, అన్నీ కాదు. అది కొంచెం ఆయుర్వేదిక్ వాళ్ళని మీరు అడగండి, కొంచెం మీకు అర్థం అవుతాయి. వాతరోగాలు అంటే ఏంటి, అవి దీంతో పోతాయి. వాతరోగాల వల్ల వచ్చే ఏదైనా కూడా దీంతో పోతాయి ఈ ముద్రలు. అంటే ఈ ముద్ర, ఒక్కొక్క ముద్ర మీరు రాసుకుంటూ పోతూ ఉంటే, చెప్పుకుంటూ పోతూ ఉంటే కనీసం 10,000 పేజీలు రాసుకోవచ్చు. అప్పటికి అది పూర్తి కాదు, మనకి చేత కాక ఊరుకుందాం. అంటే అంత లోతైన విజ్ఞానం ఇది, ముద్రా విజ్ఞానం. కానీ ఇది మంచిది, హాయిగా చేసుకోండి, జ్ఞాపశక్తి పెరుగుతుంది, తెలియని విషయాలు అర్థమవుతాయి, సద్గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అది మనకి మెయిన్, మన కోరికలు తీర్చుకోవటానికి అది మెయిన్. వాత రోగాలు పోతాయి, లేకపోతే రావు. అంతే తప్ప ఆ రోగాలు వచ్చేయవు. ప్రివెన్షన్ కూడా పనిచేస్తుంది అది. అంటే ఇది చేశారనుకోండి వాత రోగాలు ఉండవు. సాధారణంగా ఆయుర్వేదం వాళ్ళు ఏం చెప్తారు అంటే 60 దాటిన తర్వాత వాత రోగాలు ఎక్కువ వస్తాయంటారు. వాతం చేస్తుంది అది, అంటే 60 దాటాకే కాదు వస్తుంది, రిటైర్ అయిపోయాక దాన్ని ఎవరు చూడటం లేదు. అంటే అది సరిపోయింది ఆయుర్వేదం వాళ్ళు వాళ్ళు చెప్పింది. వాళ్ళు ఇది పెట్టుకున్నా చాలా సుఖంగా ఉంటారు. అంచేత ఇండైరెక్ట్గా ఇంకోటి ఏం చెప్పొచ్చంటే ఇది ఓల్డ్ ఏజ్ని ఆపుతుంది, ముసల్తనాన్ని రానివ్వదు. ముసల్తనాన్ని కదా సెనిటీ మతి మరుపు ఇవన్నీ వచ్చి. అంచేత ఒక ముద్ర అర్థమైంది కదా, ఇది ఇంకో ముద్ర. ఇది శనిగ్రహానికి సంబంధించినటువంటి ఇది ఈ వేలు. చాలా మందికి శనిగ్రహం అంటే భయం, సో దాని గురించి మాట్లాడగానే మాస్టారు అని అన్నారు చాలా మంది కూడా. కానీ భౌతిక జగత్తులో ఉచ్చ స్థితిలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అతని జాతకం తీసుకోండి, శని కరెక్ట్గా చాలా యాక్టివ్గా ఉంటాడు. జడ్జి అవ్వాలన్నా, ప్రెసిడెంట్ అవ్వాలన్నా, మిలిటరీలో ఉచ్చ పదాధికారి అవ్వాలన్నా కూడా శని గారు అవసరం. దాని తర్వాత ఈ ముద్ర చెవిటి తనాన్ని పోగొడుతుంది. గొప్పవాళ్ళు అయింది అంతేగా.
అయితే ఉంది, వాళ్ళే పట్టి ఉండకపోతే అసలు ఈ కథ వెళ్తుండేవి కాదు. అంచేత శని ప్రభావం పోగొట్టుకోవటానికి అంటే శని వల్ల వచ్చేటటువంటి కష్టాలు ఉంటాయి, ఆ కష్టాల మీద అనుభూతి చెందరు, క్లోరోఫామ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. కష్టాలు ఏం పోవు, మీకు మాత్రమే కష్టం అనిపించవు. ఇది వాయుతత్వానికి సంబంధించినటువంటి వేలు, సారీ ఆకాశతత్వానికి సంబంధించి, ఇది వాయుతత్వానికి సంబంధించిన వేలు, ఇది వాయుతత్వం, ఇది అగ్ని. కన్ఫ్యూజన్ లేదుగా, ఇది ఆకాశం, శని ఆకాశానికి సంబంధించి. మొత్తము మానవ జాతి ఈ వేలు మీద నడుస్తోంది అని ఋషులు చెప్తారు. మొత్తము మానవ జాతి ఈ వేలు మీద నడుస్తుంది. మరి ఎలా నడుస్తోందో, ఏం నడుస్తోందో మరి మీరు ఆలోచించుకోవాలి. జ్వాల మధ్య వేలు మొత్తం మానవ జాతి అంటే ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి మానవ జాతి ఆవిర్భవించింది, రాబోయే అనేక కోట్ల సంవత్సరాల వరకు మానవ జాతి నడుస్తుంది. ఇదంతా కూడా ఈ వేలు మీదే ఆధారపడింది. అది ఎలా ఆధారపడి ఉంటుంది దాని గురించి కూడా మీరు ఒక చిన్న హింట్ నోట్ చేసుకోండి. ప్రతి వేలికి మూడు భాగాలు ఉంటాయి, ఒకటి పాస్ట్, ఒకటి ప్రజెంట్, ఇంకోటి ఫ్యూచర్. రోగాలలో ఇది చెవిటితనాన్ని పోగొడుతుంది. హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. కంటిన్యూస్గా ఇది చేసేవాళ్ళకి ఋషులు ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏంటి అంటే మీ చెవులు పనిచేయడం మొదలు పెడతాయి. రోగ నివారణ కోసం ఉపయోగించుకోదలుచుకునేవాళ్ళు కనీసం దీన్ని రోజుకి 45 నిమిషాల పాటు పెట్టుకుని ఉండాలి. కనీసం రోజల్లో పెట్టుకుని ఉండొచ్చు, ఇందులో ప్రమాదం ఏం జరగదు అన్నది అర్థం చేసుకోండి. నెగటివ్ ఎఫెక్ట్ ముద్రలో రాదు, వస్తే పాజిటివ్ వస్తుంది. రిజల్ట్ రాలేదు అంటే అర్థం ఏంటి అంటే మీరు పెట్టుకోవాల్సినంత కాలం పెట్టుకోలేదని అర్థం. అంతకంటే క్లియర్గా అర్థమైంది కదా. దీనివల్ల బుద్ధుడు యొక్క అనేక దాంట్లో వాటిని ఏమంటారు, పదాలు ఏంటి, ధర్మం శరణం, బుద్ధం శరణం, వాటిని ఏమంటారు, వాటిని ఏమంటాం, అదే అవేంటో అర్థమే కదా. అందులో ఒకటి ఏం చెప్తుంది అంటే మీరు ఈ మార్గంలో వెళ్ళాలి అంటే సమ్యక్ శ్రవణము ఉండాలి అని, రైట్ హియరింగ్, వింటని నేర్చుకోండి అని. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, అందందే గలడు వింటే చూస్తే కాదు. ముందుకు సమ్యక్ శ్రవణం, కరెక్ట్గా వింటే గురువుల యొక్క మాటల్లోనే అనేక రహస్యాలు మీకు అర్థమైపోతాయి. ఆ సమ్యక్ శ్రవణము దీంతో వస్తుంది, కరెక్ట్గా వింటాం అనేటటువంటిది దీంతో వస్తుంది. ప్లస్ చెవికి సంబంధించినటువంటి అనేక రోగాలు దీంతో పోతాయి. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, ఏం చేస్తే తప్పు. ముఖ్యంగా కాస్త హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి చేయించండి. ఏం చేసిన లాభం, ఏం అయిపోదు కదా. ఇలా పెట్టి కూర్చుంటే వాళ్ళు ఏ పనైనా చేసుకోవచ్చు, ఆఖరి టీవీ కూడా చూసుకోవచ్చు. ఇలా పెట్టుకుని ఇదేదో ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాము మనం ఏదో అనే కాదు. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి శిక్షధారను ఒక కరెక్ట్ లైన్లో మనం పెట్టుకుంటున్నాం. అంటే అర్థమైంది కదా. ఇది ఒక వాయువు, అగ్నితత్వానికి సంబంధించిన వాయువు, ఇది వాయుతత్వానికి సంబంధించినటువంటి వాయువు, ఆకాశతత్వానికి సంబంధించిన వాయువు. ఒకటి మహాప్రాణము, ఇంకోటి ఉపప్రాణము. ముంచేత గాయత్రి మహావిజ్ఞానంలో మీరు అది పట్టుకోండి. చాలా క్లియర్గా ఇచ్చారు గురువు గారు, కానీ ఒక చోట ఇవ్వలేదు ఆయన, ఒక చోట మాత్రం ఇవ్వలే ఆయన. 420 కాదు, ఒక రహస్యం ఇస్తున్నప్పుడు. సూర్య విజ్ఞానంలో కూడా ఉండుండొచ్చు. సూర్య విజ్ఞానంలో అది నేను చెప్పింది చెప్పాను. దాని తర్వాత ఇది పృథ్వీతత్వానికి సంబంధించింది, అనామిక పృథ్వీతత్వానికి సంబంధించింది. స్థిరత్వం లేదు మా జీవితంలో, ఆలోచనలు స్థిరంగా ఉండటం లేదు, గందరగోళం పడిపోతున్నాం. వ్యాపారంలో కానీ, దాంట్లో కానీ, దీంట్లో కానీ ఎక్కడైనా స్థిరత్వం కావాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ ముద్ర వేసుకోండి. ఎప్పుడు రెండు వైపులా చేయాలి. కానీ రెండు వైపులా వీలు లేని పరిస్థితి ఒకటి ఉండవచ్చు పరిస్థితుల్లో, అప్పుడు ఒక వైపు వేసినా రెండోది కదులుతుందిగా. సింపుల్ కామన్ సెన్స్ వేయకూడదు అని ఏం కాదు, మాక్సిమం బెనిఫిట్కి ఇదంతా చెప్తే తప్ప, ఇదే రెండు చేతులతో వేయలేని పరిస్థితి ఏదో ఉండుండవచ్చు కొంతమందికి, మరి అలాంటప్పుడు వేయకూడదు అంటే వేసుకోవచ్చు. ఎటు కదిపినా రెండోది కదులుతుంది, ఇటు లాగితే కూడా అది కదులుతుంది, అటు లాగితే కూడా ఇది కదులుతుంది. అంత అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన ప్రశ్న. సహనము ఓర్పు అనేనా, సహనము ఓర్పు కూడా దీంతో పెరుగుతాయి. ఈ సహనము ఓర్పు అవంతా కూడా చాలా అవసరం కనుక దాన్ని క్రమబద్ధము చేసుకోవటానికి ఉంగరం పెట్టుకుంటాం మనం. ముద్రల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముద్రలలో కుడి చేతి వైపు ఉన్నటువంటివి మహాప్రాణాలని, ఎడం చేతి వైపు ఉన్నవి ఉపప్రాణాలని మనం అవగాహన కొచ్చాం. వేళ్ల పొజిషన్ బట్టి ఆ ప్రాణాల యొక్క శక్తిధారలు మూవ్ అవుతూ ఉంటాయి. అవి ఏ దిశలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం జరగాలి అనేటటువంటిది మన ఇష్టం మీద ఉంటుంది అది. కానీ అవి ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు చేయవచ్చు అంటే దానితో మహాయుద్ధాలని, ప్రపంచ యుద్ధాలని, వాటి యొక్క ప్రోగ్రెస్ని మార్చేయవచ్చు, గెలుపు ఓటమిని శాసించవచ్చు. కానీ ఇది శాసించటానికి ఏకైక విధానం ఏమిటి అంటే, ముందు మీరు పతంజలి యోగ సూత్రాలలోని యమ నియమాలలో మీరు నిష్ణాతులై ఉండాలి. యమ నియమాలు మీ జీవితంలో ఒక భాగంగా మారిపోవాలి. యమ నియమాలంటే ఏమిటి, అహింస, సత్యము, అస్థేయము, అపరిగ్రహము, అహింస. ఇది మీ జీవితంలో భాగం అయినప్పుడే ఈ ప్రాణశక్తి ప్రపంచంలో మార్పులు చేయగలిగేటటువంటి స్థాయికి వెళ్తుంది. లేకపోతే వ్యక్తిగతంగా మార్పులు వస్తాయంటే ఫలితాలు ఉండవని నేనంటే, కానీ ప్రపంచాన్ని మార్చేసేటటువంటి యాటమ్ బాంబుని ఇంటి పనులకు వాడకూడదు కదా. అందువల్ల ఈ ముద్రా విజ్ఞానాన్ని ఎప్పుడైతే వ్యక్తులు ప్రపంచానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాన్ని చేయగలుగుతారో అప్పుడు అది బయటకు వస్తుంది. ఇప్పుడు మనం చేయబోయేటటువంటి కార్యక్రమాలు కూడా అలాంటివే. మనం చేసేటటువంటి కార్యక్రమాలలో వచ్చేటటువంటి అనేక అవరోధాలు గురువులు ఈ ముద్రల ద్వారా తీసివేస్తూ ఉన్నారు. మనకి తెలియాల్సిన పనే అది. దే ఆర్ డూయింగ్ ఇట్. అటువంటి ముద్రా విజ్ఞానం యొక్క పరాకాష్ఠ బాపట్ల దగ్గర జరిగింది, జరుగుతోంది, అది ఎవడు గమనించుకోవట్లేదు. గిల్లేళ్ళమూడు అనేటటువంటి ఒక ఊరిలో అందరి ఇల్లు అనేటటువంటి ఒక ఇల్లు ఉన్నది. అందరి ఇల్లు అంటే అందరి ఇల్లే, అది మాటకి అర్థం అదే. రాబోయేటటువంటి సంవత్సరాలలో అక్కడ నుంచి అనేక సంస్థలు తన ప్రాణశక్తిని పొందుతాయి. అది నేను చాలాసార్లు చెప్పాను మన వాళ్ళకి. మన వాళ్ళని నెలలో 3 రోజుల పాటు అక్కడికి వెళ్ళి ఉండటే చాలు అని కూడా చెప్పాను నేను. కానీ ఎందుకో ఇవాళ గుర్తు రాలే, రాజే రాజేశ్వరి పరాశ్వరి అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది. అందుకే చెప్తా గురువులు ఎలాగ మార్గదర్శనం చేస్తారని నేను చెప్తూ ఉంటా. జిల్లేళ్ళమ్మలు అమ్మంటే నాకు అమితమైనటువంటి ప్రేమ. నెలలో మన వాళ్ళందరినీ కూడా 3 రోజుల పాటు అక్కడ వెళ్ళి మీరు ఉండి వస్తూ ఉండి అలవాటు చేసుకోండి. మీరు అంతకంటే చేయాల్సిందేం లేదు, అక్కడ ఉండటమే. అమ్మ దగ్గర చేసేది ఏముంది, ఉండటమే. చేసేదేదో అమ్మే చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తలు, ఆఫీస్ డైరెక్టర్స్కి కూడా నేను చాలాసార్లు చెప్పానని, జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఇక్కడికి చాలా దగ్గరది. ఇక్కడికి అంచేత తరచూ అక్కడ కూడా మన కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. అక్కడ వాళ్ళకి మనం బాగా పరిచయం ఇస్తాము కూడా. మన వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు కొంచెం అంచేత మన కార్యక్రమాలు అక్కడ కూడా జరగటానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. సుబ్బారావు గారు జిల్లేళ్ళమూడులో, ఎందుకంటే అమ్మ ముద్రల్ని బాగా ఉపయోగించుకుంది. అందుకు అందుపుచ్చింది సరే అంటే అమ్మే చెప్పిందేమో, ముందు నువ్వు ముద్రల గురించి చెప్పేటప్పుడు నా గురించి చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది. అమ్మ ఫోటోల్లో కానీ వాటిలో కానీ మీరు కనుక జాగ్రత్తగా చూసుకుంటే, ముఖ్యంగా ఆమె కాళ్ళకి గోళ్ళకి వేళ్లకి ఉంగరాలు పెట్టుకునేదండి. ఉంగరం గురించి నేను చెప్పాను, పృథ్వీతత్వాన్ని కంట్రోల్ చేయటానికి. మనం పృథ్వీ గ్రహం మీదే ఉంటున్నాం కదా అని చెప్పి పృథ్వీ గ్రహాన్ని కంట్రోల్ చేయడానికి ఈ వేలు చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సహనము ప్రేమ మీలో పొందాలి అంటే పృథ్వీతత్వ యొక్క లక్షణాలు సహనము ప్రేమ ఇది చాలా ముఖ్యం. ఈ ముద్ర మీలో సహనము ప్రేమను పెంపొందిస్తుంది. అంతేత ఈ గృహస్వాశ్రమంలో ప్రవేశించేటప్పుడు మన భారతదేశంలో ఆ నియమం ఉందో లేదో నాకు తెలీదు. ఉంగరాల గురించి ఏదో కొట్టుకుంటూ ఉంటారు నీళ్ళల్లో అది, కానీ విదేశాలలో మాత్రము ఒకటి ఇది నాకు నచ్చుతుంది విదేశాలది, ఉంగరం తొడుగుతారు వాళ్ళు ఎంగేజ్మెంట్ అప్పుడు. మరి ఇప్పుడు కూడా ఇది ఉందో లేదో నాకు తెలియదు, ఏదో ఎంగేజ్మెంట్ అంటే ఉన్నట్టుంది అది. కానీ ఉంగరం ఇక్కడికే పెట్టుకోవటానికి కారణం ఏంటంటే సహనము ప్రేమ ప్రోధి అవుతాయి. ఎందుకంటే మెటల్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ అది తెలుసు కదా మీకు, విద్యుత్ శక్తికి మెటల్ చాలా గుడ్ కండక్టర్. అందులో రాగి బంగారము ఒకేలాంటి కండక్టర్స్ అది చాలా మందికి తెలియదు. ఆధ్యాత్మిక జగత్తులో కనుక బంగారం యొక్క తరంగాలను రాగి యొక్క తరంగాలను మీరు చూస్తే రెండింటికి తేడా లేదు. కేవలం ఏంటంటే రాగికి అదేంటి ఆకుపచ్చ చిలుం పడుతుంది, బంగారానికి చిలుం పడుతుంది, అంత తేడా. అంతేత రాగి ఉంగరాలు బంగారపు ఉంగరం ఒకే ఫలితాన్ని ఇస్తుంది. రాగి నెక్లెస్లు రాగివి మీరు మెళ్ళ వేసుకుంటే ఆధ్యాత్మికంగా బంగారంతో ఏం ఫలితాలు వస్తాయి అదే రాగితో ఫలితాలు వస్తాయి. కనుక రాగిని బంగారంగా మార్చేటటువంటి విద్యను సువర్ణ విద్య అంటారు. మీకు తెలుసు కదా బంగారంగా మార్చేది రాగి నాణాలనే మారుస్తారు. ఆ దానికి అనామిక ముద్ర పేరా పృథ్వీకత్వ ముద్ర, పృథ్వీ ముద్ర ఇది వేదికటే పృథ్వీ ముద్ర. అపాన ముద్ర అని కూడా అంటారేమో. ముద్ర పేరు నేను చెప్పను, ఎందుకంటే పేరు చెప్తే దాంతో చాలా గందరగోళాలు వచ్చేస్తాయి. ఎందుకంటే పేరులోనే దాని శక్తి అర్థమైపోతుంది. అందుచేత మీరు ఆలోచించండి ఇంకా అవంతా ఎలా ఉపయోగించుకోవాలో చెప్తున్నాను కదా నేను, అర్థమే కదా. సహనము ప్రేమ పెంచుతాయి. పృథ్వీతత్వానికి సంబంధించినటువంటివి ఎముకలు అతుక్కోవటానికి, దెబ్బలవి తగిలినప్పుడు ఎముకలు విరిగిపోతే ఈ ముద్రలో కనుక ఉంటే తొందరగా అతుక్కుపోతాయి. మరి డాక్టర్స్ వాటిలో ఈ ఎముకలు స్పెషలిస్ట్ వాళ్ళు ఉన్న చోట మీరు ప్రాక్టీస్ చేయించి రికార్డ్ చేస్తే ఖచ్చితంగా ఇందులో రిజల్ట్ గురించి మీరు ఆలోచించకల్లా గ్యారంటీగా వస్తాయి. రిజల్ట్ ఎప్పుడు రావంటే వాడు ముద్ర పెట్టకుండా వేశానని అబద్ధం చెప్తే, ఈ ముద్ర పెట్టుకుని ఎముక విరిగిపోయిన వాళ్ళు చేస్తే 4 వారాల్లో అతుక్కోవాల్సింది 1 వారంలో అతుక్కుపోతుందేమో. పూర్వకాలంలో ఈ ముద్ర ఎంత ఎక్కువగా ఉండేది అంటే యుద్ధాలలో సాయంత్రం ఆ విరిగిపోయిన ఎముకలు విరిగిపోయిన వాళ్ళందరినీ హాస్పిటల్లో పెట్టారు, 2 పూట వాళ్ళు యుద్ధానికి వచ్చేసారు. చమత్కారం ఏం లేదు, అది ముద్రాశక్తి చమత్కారమే. దీని తర్వాత చిటికర వేలుస చూసేది వ్యాపార అభివృద్ధికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. డబ్బు ఆకర్షణకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. పోయేసి జలతత్వం పవిత్రత శీతలత్వము బ్లడ్ సర్కులేషన్ల లోపాలు వీటన్నిటినీ కూడా మనం సెట్ చేసేయచ్చు. దీంతో 2 చేతులతోనే పెట్టుకుంటాం, ఒకవేళ వీలు పడకపోతే 1 చేతితో పెట్టినా ప్రమాదం ఏం జరగదు, ఫలితాలు వస్తాయి. ఇవి 4 ప్రాణాల గురించి మనం చెప్పుకుంటున్నాం ఇంతే కదా. ఎందుకంటే జ్ఞానము అనేటటువంటి ఒక వాయువు అన్నిటా వ్యాపించి ఉంటుంది, అది కామన్ అన్నిటిలోకి. అదన్నమాట ఇది ఇది అన్నిటికీ కలుస్తుంది కదా. మిగతా మీరు ఊహించుకోండి ఏంటో, అవి టెక్స్ట్ బుక్స్లో లేవు. ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్ వెతికి ఎక్కడుంది అని అడగండి. జ్ఞానవాయుకి ఇది, జ్ఞానవాయుతో పాటు ధనంజయ వాయువు ఒకటి ఉంటుంది,
వ్యానాన్ని కృష్ణుడని ధనంజయుడిని ధనంజయుడిని అంటాం. కృష్ణార్జునులా ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోభూతే ధ్రువామీతి మతిర్మమ అనేది వీటి కలయిక, కృష్ణార్జునుల కలయిక. ముద్ర ఏంటో ఇప్పుడు పెట్టి చూపించాను కదా, నేను ఎలా వస్తుందో ఆ ముద్ర. ఈ నాలుగు వేళ్ళు మూసేస్తా, ఈ నాలుగు వేళ్ళు మూసేస్తా, ఇవి రెండు కలుస్తాయి. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువామీతి మతిర్మమ, ఈ లక్షణాలన్నీ ఈ ముద్ర వల్ల వస్తాయి. కానీ ముద్ర వేసి పని చేయకుండా ఉంటే రాదు. ముద్ర వేసేస్తాం మేము పని ఏం చేయమంటే కుదరదు. పని మామూలు వాళ్ళకంటే ఎక్కువ చేయాలి. ఎందుకు ఎక్కువ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ ఉంది కనుక. ఇంచేత ఇదంతా ముద్రలు వేసి కూర్చుంటాం మేము ఇంట్లో అంటే కుదరదు. పని కూడా చేసుకుంటూ ఉండాలి ఈ ముద్రల గురించి. దీన్ని బట్టి ఇంకా గాయత్రి ముద్రల్ని మీరు వివరించుకోండి. సుముఖం సంపుటం చేయవ సుతం విస్తృతం కదా, షణ్ముఖోదో ముఖం చేయవ వ్యాపికాన్ని జరిగం కదా, వాటి ముద్రల యొక్క పేర్లు అంతా కూడా అవి ఎలా పనిచేస్తాయి, ఎందుకు పనిచేస్తాయి. ఇంకొక మూడు ముద్రలు నేను మీకు నిన్న చెప్పాను. నేను శ్రద్ధాంజలి ముద్ర, శక్తి చాలని ముద్ర, శపథ ముద్ర. ఇంత చేతులతో ఏది చేసినా అది ఒక ముద్ర అని గుర్తుంచుకోండి. అంతేత ఎన్ని ముద్రలు ఉన్నాయంటే అనంతమైన ముద్రలు ఉన్నాయి. ఏది చేసినా ముద్ర చేతితో, ఎందుకంటే చేతిలో ఉన్నదే ప్రాణాలు. ఆ ప్రాణాలను మీరు ఎలా తిప్పితే ఆ ముద్ర అయిపోతుంది. క్లియర్? క్లాస్ ఓవర్. సగంలో పెట్టిన క్లాస్ పూర్తి చేశాను. దీన్ని నేను చెప్పా కదా, నేను ఉన్న రోజుల్లో మీరు నిద్రలు మర్చిపోవాలి. ఎందుకంటే మీరు నిద్రపోతే నాకు సుఖం. మీరు ప్రశ్నిస్తే చెప్తా, నేను ఇంకేం చెప్పగలను, నేను చెప్పుకుంటూ పోతున్నాను. మీరు కొన్ని ప్రశ్నలు వేశారు అష్టమేధ ఇవ్వండి, అది వేసి చెప్తాను. ఇవాళకి దోషాలు కదా, ముద్రలు ఎప్పుడైనా వేసుకోవచ్చమ్మా, జపం చేసుకోకపోయినా వేసుకోవచ్చు. ముద్రలతో నెగిటివ్ రిజల్ట్ లేదు. ఇంత పని చేస్తే అది పని చేయవు. యమనియమాలు అంటే అదొక మానసిక స్థితి అమ్మా. అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, సత్యము, ఈ మానసిక స్థితి. శౌచము, సంతోషము, ఈశ్వర ప్రణిధానము, తపస్సు, స్వాధ్యాయము, ఇవి నియమాలు. ఇవి ఒక్కొక్కటి వేలులో ఆ శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల్ని కూడా మీరు కలుపుకోవచ్చు. అవి ఏ వేలికి ఏది అన్నది మీరు డిస్కస్ చేసుకుని చెప్పగలిగితే నేను చాలా ఆనందిస్తాను. ఇవి యమాలు, ఇవి నియమాలు, ఇవి మహాప్రాణాలు, యమాలు. ఇక్కడ అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, సత్యము ఈ చేతిలో ఉన్నాయి. ఈ చేతిలో స్వాధ్యాయము, తపస్సు, సంతోషము, ఈశ్వర ప్రణిధానము, శౌచము ఈ చేతిలో ఉన్నాయి. ఇది రెండు కూడా కలుపుకోవచ్చు. మీరు చెప్పగా మొత్తం పెద్ద సైన్స్ ఇదే. కానీ మీరు ఆలోచించే రేపు నాకు చెప్తే నేను చాలా ఆనందిస్తా. కరెక్ట్ అవునా కాదా, మీరు చెప్పింది కరెక్ట్ ఏమో, ఋషులు చెప్పింది తప్పేమో. ఎందుకంటే న్యూటన్ చెప్పింది తప్పు అనుకుంటేనే ఐన్స్టీన్ ముందుకెళ్ళాడు. ఋషులు చెప్పింది తప్పు అని గురువు గారు చెప్పారు, అరవిందో కూడా చెప్పాడు. తప్పు అనలేదు, వాళ్ళకంటే ముందుకెళ్ళాడు. ఇంతట ముద్రలో ఋషుల కంటే మనం ముందుకు వెళ్లే పాసిబిలిటీ ఉన్నది. రెండు కదమ్మా, ఐదు అలా కలుపుకోవచ్చు. మీరు స్వాతిలో చూపించింది ఎందుగా, అది ఉంటే ఇప్పుడు చూసుకోండి. దాన్ని అదే అలా నచ్చండి. పొద్దున్న క్లాస్ లేదండి, పొద్దున్న క్లాస్ ఎగ్గొడతాను. కాదుగా, నేను ఉండి ఎగ్గొట్టడం వేరు, రాక ఎగ్గొట్టడం వేరు.